ఖచ్చితమైన డేట్ చెప్పాలి అంటే డిసెంబర్ 15 మార్గశీర పౌర్ణమి నుంచి ఒక నూతన అధ్యాయం మనం ప్రారంభించబోతున్నాం. ఏమిటి ఆ నూతన అధ్యాయము అంటే జీవన్ జీనేటి కళ అని పూజ్య గురుదేవుడు చెప్తూ ఉండేవారు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించటం అంటే ఏమిటి. అన్ఫార్చునేట్ గా ఈనాటి ఉన్నటువంటి విద్య కానీ ఈనాడు ఉన్నటువంటి పాఠశాలలు విశ్వవిద్యాలయాలు కొన్ని కోట్ల కోట్ల రూపాయలు అనేక రకాలైనటువంటి చదువుల మీద పరిశోధనల మీద ఖర్చు పెడుతున్నారు. కానీ అసలైన శిశులైన జీవించటం ఎలా అనేటటువంటి దాని మీద ఏ విధమైనటువంటి అవగాహన మనం ఇవ్వటం లేదు. ఇది ఎవరు ఇవ్వటం లేదు అని మనం చెప్పుకుంటున్నాం తప్ప, అసలు ఇస్తే ఆ జీవిత విధానం ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. పూజ్య గురుదేవుడు శ్రీరామ్ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చేతనత్వం ఒక 1000 సంవత్సరాల పాటు శ్రమించి ఈ విధానాన్ని మనకి అందజేశారు. ఆయన జీవితంలో మనకి 3 మజిలీలు కనిపిస్తాయి. 1 కబీర్ దాస్గా, 1 సమర్థుడు రామదాస్గా, ఇంకొకటి రామకృష్ణ పరమహంసగా. ఈ 3 మజిలీలు, ఈ 3 మజిలీల యాత్రలో మొత్తము మానవ జాతికి రాబోయేటటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల వరకు జీవించేటటువంటి విధానం ఎలా ఉండాలి అనేటటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ జీవిత విధానంలో 3 పుస్తకాలు మీ దగ్గర ఉండటం చాలా అవసరం. మొట్టమొదటిది ఏంటి అంటే పూజ్య గురుదేవుని యొక్క ఆత్మకథ. 2వది ఏంటి అంటే ఆయన భార్య యొక్క ఆత్మకథ. కానీ ఇది ఆత్మకథ కాదు, యాక్చువల్గా బయోగ్రఫీ. ఇది మాత్రము ఆటోబయోగ్రఫీ. ఆయన స్వయముగా అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని రాశారు. ఈ పుస్తకం ఖరీదు 25 రూపీస్, అంటే నాకు తెలిసి ఒక సినిమా టికెట్ ఖరీదు. అంతేత ఒక సినిమా మీరు 1 నెలలో చూడకపోతే ఈ పుస్తకం మీ దగ్గర ఉంటుంది. అంతేత పుస్తకం కొనలేము అనుకోండి, కొనాలి. 2వది భగవతీదేవి యొక్క, అది కూడా 25 రూపీస్. ఈ 2 పుస్తకాలతో పాటు ఇంకొక పుస్తకం ఉంది, సంస్కృతి పురుష్ శ్రీరామ శర్మ ఆచార్య ప్రైజ్. సరే, ఎంతో అంత, ఎంతైనా అంతా కలిపి 100 రూపాయల కంటే తక్కువే ఉంటాయి. అంటే మీరు ఆటోలో సినిమాకి వెళ్ళి ఇద్దరు సినిమా చూసి మళ్ళీ ఆటోలో తిరిగి రావటం కంటే కూడా తక్కువ అవుతుంది. కానీ అది మీ జీవితాలని మార్చివేస్తుంది. దీని గురించి చెప్పుకుంటూ మనము రెండు అంశాల మీద చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటాం ఈ మూడు రోజుల్లో. కానీ ఈ మూడు రోజుల్లో మనం చేసుకున్నటువంటి పరిశీలన మూడు రోజులతో ఆగదు, అది మొదలు మాత్రమే. దీని తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలను ఇంకాస్త ముందుకు చెప్పుకోవటానికి చాలా తరచుగా మనము కలవలసి ఉంటుంది, దానికి ఒక సమూహంగా ఏర్పడవలసి ఉంటుంది. ఉత్తినే హరిహరా కాలక్షేపంలాగా నేను కాశీలో ఉన్నప్పుడు మా స్నేహితుల వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు నాతో అనేవారు నవకృష్ణ రెండు మంచి మాటలు చెప్పాలి. నాకు తెలియదు రెండు మంచి మాటలు చెప్పటం అంటే ఏమిటో. అంటే అర్థం ఏంటి, ఆచరించటం చేతకానటువంటి స్థాయిలో, జవసత్వాలు ఉడిగిపోయినటువంటి స్థాయిలో, ఆచరిద్దామన్నా ఆచరించలేనటువంటి పరిస్థితుల్లో మీరు రెండు మంచి మాటలు విని ఏం చేస్తారు? యు కెన్ డూ నథింగ్. ముందు అది గుర్తుంచుకోండి, ఇది చేయటానికి మీకు చాలా సాహసం కావాలి, చాలా ధైర్యం కావాలి. అసిధార వ్రతమతం అని కఠోపనిషత్తు చెప్తుంది. ఈ జీవిత విధానము కట్టె మీద సాము వంటిది, కబుర్లు చెప్పటం లాంటిది కాదు అని. అంచేత ఈ జీవిత విధానంలో నేను చెప్పబోయేటటువంటి ఈ విషయాలన్నీ కూడా మా పూజ్య గురుదేవుల దగ్గర నేర్చుకున్నవి, ప్లస్ ఆయన ద్వారా అనేక మందిని ఆయన పరిచయం చేశారు నాకు. గురువుల సంఖ్య కనుక చెప్పుకోదలుచుకుంటే 50 దాటిపోతుంది. సంఖ్య కాదు ఇక్కడ కావాల్సింది, నీకు కావాల్సింది ఏంటంటే ఆ జీవిత విధానంలో మనము ముఖ్యంగా మానవ జాతి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి. మొట్టమొదటి విషయం ఏం చెప్పాను నేను, మనం ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ మనం నేర్చుకోవాలి. జీవించే కళ మనం మర్చిపోయి ఎంత దద్దమ్మనం అంటే, మనం ఒక పని చేస్తూ ఉంటే అడ్డంకి వస్తే ఆ పని మానేస్తాం. యజ్ఞం చేయాలి, వర్షం కురుస్తుంది, యజ్ఞం మానేస్తాం. కానీ పెళ్లి ముహూర్తాలు మనం పెట్టుకుంటాం, వర్షం కురుస్తున్నా ఏం కురుస్తున్నా పెళ్లి ముహూర్తానికి ముహూర్తానికి దర్శించేస్తాం. నాకు చాలా బాగా గుర్తు 1977 అనుకుంటా, దివి సీమలో ఎప్పుడో చాలా పెద్ద తుఫాను వస్తుంది. తిరుమలలో పెళ్లి ముహూర్తం ఉంది, రాగలరా మనిషిలు? రాలేదు. పెళ్లి కూతురు నేను ఇంకో ఇద్దరం ఉన్నాం అంటే పెళ్లి జరిగిపోయింది. అంటే పనికి వచ్చేటటువంటి పనికి మీకు వర్షాలు అడ్డస్తూ ఉంటాయి. టైంకి ఎందుకు రాలేదు? బస్సు లేట్ అయిందండి, బస్సు దొరకలేదండి. నాకు తెలిసి సినిమాకి ఎవడు లేటుగా వెళ్ళలేదు. అమ్మో మాకు న్యూస్ టైం దాటిపోతుంది, న్యూస్ రీల్తో సహా చూడాలి, లేకపోతే డబ్బు వస్తువులు కాదు. చేతులు ఊపుకుంటూ ఇలాంటి క్లాసులకు వస్తారు. ఇలాంటి క్లాసులకు ఎలా రావాలి? పుస్తకాలు అవి పట్టుకుని జీవించే కళ నేర్చుకునేటటువంటి క్లాసులకి ఎలా వస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. సీరియస్నెస్ గురించి చెప్తున్నాను. ఆ సీరియస్నెస్ నా క్లాసుల్లో రాబోయేటటువంటి టైంలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మొదటిది. ఇంకా మీకు ఆ విషయాలు ఎలా ఉంటాయో తెలియదు కనుక నేను సూచన ప్రాయంగా చెప్తున్నాను. ఖచ్చితంగా టైంకి రావాల్సిందే, పుస్తకాలతో రావాల్సిందే, కాగితం పెన్నుతో రావాల్సిందే, చెప్పినవి నోట్స్ చేసుకోవాల్సిందే, చెప్పిన పుస్తకాలు కొనుక్కోవాల్సిందే. మేము కొనుక్కోలేం మాస్టారు, వెళ్ళిపోండి, నేనే మిమ్మల్ని బతిమాలుతున్నానండి. ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. జీవించటం ఎలాగా అనేటటువంటి ఒక విజ్ఞానాన్ని నేను మీకు నేర్పడానికి హిమాలయాలలో ఉండేటటువంటి అనేక మంది ఋషుల యొక్క ఆధ్యాత్మిక సాధన ఫలితాన్ని మీకు అందించడానికి నేను వస్తే, దానికి తగినటువంటి కృతజ్ఞతాభావము, దానికి తగినటువంటి క్రమశిక్షణ, దానికి తగినటువంటి అహోభావము లేకపోతే మీ జీవితాలే ధన్యమైపోయేటటువంటి ఒక క్లాస్కి మనం వెళ్తున్నాము అనేటటువంటి భావన లేకపోతే యద్భావం తద్భవతి. మీరు ఎలా భావించుకుంటారో అలాంటి ఫలితాలు వస్తాయి. అంతేత మొట్టమొదట నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని మనసులో గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికత అంటే జీవించటం ఎలా నేర్పేటటువంటిది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగుతుంది మీకు. ఒక కష్టాలు వస్తే ఏం చేయాలి, ఏడుస్తూ పారిపోతారా, కష్టాలను ఎదుర్కొంటారా, ఎలా ఎదుర్కోవాలి, అది చెప్తుంది ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు కాస్త ఏదైనా వచ్చేసరికల్లా మేము ఆత్మహత్య చేసేసుకుంటామండి, చేసుకో, నువ్వు ఆత్మహత్య చేసుకుని ఎవరినైతే ఉద్ధరించేది. నిన్న ఒకడు వచ్చాడు నా దగ్గరికి, మాస్టారు ఏ ఒక్కటి నేర్చుకుంటే అన్నీ తెలిసిపోయాం అనేటటువంటి విద్య నీ దగ్గర ఉంది కదా, అది నాకు ఇస్తారా లేకపోతే నేను చచ్చిపోయేదా అన్నా. చచ్చిపోవన్నా, వెరీ సింపుల్. ఎందుకు, ఏ ఒక్కటి నేర్చుకుంటే అన్నీ తెలుస్తాయో అది ఆ మానసిక స్థితి ఉన్నటువంటి దౌర్భాగ్యులకు అందదు. ఏ మానసిక స్థితి, ఇఫ్ యూ వాంట్ టు డై యూఆర్ ఆల్రెడీ డెడ్. ఇంకా నీకు ఆ విద్య ఎక్కడి నుంచి వచ్చి ఏడుస్తుంది, కొంచెం సాహసం కావాలి. ఆ సాహసం కూడా ఈ సాధన వల్లే వస్తుంది. కానీ మన ఆధునిక విద్య అది నేర్పుతోంది, మనకి చచ్చిపోవటం నేర్పుతుంది, చేసి చేయటం నేర్పటం లేదు. శ్రద్ధ లేదు మనకి మన జీవితాలలో. శ్రద్ధ అంటే ఏంటో తెలియని ఒక పెద్ద అయోమయ స్థితిలో పడి ఉన్నాం మనం అందరం కూడా భారతీయులం. అందుకు సిగ్గుపడాలి మనం. ఎందుకంటే శ్రద్ధ అంటే ఏంటో తెలిపేది భారతీయులు తప్ప ఇంకెవరూ లేరు. శ్రద్ధ మయోయం పురుష యో య శ్రద్ధ సయేవస, నువ్వు ఎవడివి అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నీ శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది అంటాడు శ్రీకృష్ణుడు. మరి నీకు దేని మీద శ్రద్ధ ఉంది భగవంతుడు తెలియాలి, నీకు దేని మీద శ్రద్ధ ఉందో. మనకి దేని మీద శ్రద్ధ లేదు, తింటాం నిద్రపోవటం తప్ప ఇంకా దేని మీద శ్రద్ధ లేదు. అంచేత మొత్తము ఆధ్యాత్మిక సాధన శ్రద్ధ అంటే ఏంటో ముందు తెలుసుకుంటే తప్ప మనం చేయలేం. భవానీ శంకరం అంటే శ్రద్ధ విశ్వాస రూపిణం. తులసీదాసు రామచరిత మానస రాస్తూ మొట్టమొదట రాసినటువంటి శ్లోకం ఇది. భవానీ శంకరం అంటే శ్రద్ధ విశ్వాస రూపిణం. ఈ విశ్వాసము శ్రద్ధ ఇవి ఏమిటి, ఇవి మన జీవితంలో మనం ఉపయోగిస్తున్నామా లేదా అన్నది మనం ముందు అర్థం చేసుకోవాలి. అప్పుడు కానీ మన జీవితాలు భారతీయ ఆధ్యాత్మిక జీవితాలకి అనుగుణంగా ఉండదు. మొదటి చెప్పింది గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మర్చిపోతాం. ఎందుకంటే మనం అందరం కూడా గజనీయులము కనుక. ఏ గజని సినిమా చూశారా, గజని సినిమా మరి చూడాల. స్పిరిచువలిజం అంటే మరి నేను సినిమా చూసి చెప్తున్నాను, షార్ట్ టైం మెమరీ. ఆ సినిమాలో ఉన్నటువంటి మొత్తం ఆధారం ఏంటి అంటే షార్ట్ టైం మెమరీ. ఎన్నిసార్లు నువ్వు ఆత్మవి అని చెప్పినా, ఎన్నిసార్లు నువ్వు అసంభవాన్ని సంభవం చేసుకోవచ్చు నీ అంతటా నువ్వే అని చెప్పినా మళ్ళీ మర్చిపోతాను. అంతేత నిజంగా మనకున్నటువంటి ప్రాబ్లం నాకేమనిపిస్తుందంటే మతి మరుపు. మనం సర్వశక్తి సంపన్నులము, మనం తలుచుకుంటే అన్నీ చేయగలము, గురువులు చేసినటువంటి ప్రతి పనిని, షిర్డీ సాయి చేసినటువంటి ప్రతి పనిని, రాఘవేంద్ర స్వామి గారు చేసిన ప్రతి పనిని, హిట్లర్ చేసినట్టు మీ ఇష్టం, పాజిటివ్ సైడ్లో కానీ నెగిటివ్ సైడ్లో కానీ ఎటువంటి వాడి మాట ఎత్తినా మీరు గుర్తుంచుకోండి, మీరు అది ఈ క్షణంలో చేయగలరు. ఆధ్యాత్మిక చెప్పేది రెండో పాయింట్ అది. మొదటి పాయింట్ ఏం చెప్పాను గుర్తుందా, మర్చిపోయారా, గజనీయులు అయిపోయారు మీరు. మొదటి పాయింట్ ఏం చెప్పాను, ఆధ్యాత్మికత అంటే
జీవించేటటువంటి కళ, హౌ టు లివ్ చెప్తుంది. రెండోది ఏం చెప్తున్నాను నేను, ఆధ్యాత్మికతకి రెండే రెండు అడుగులతో మీరు ఆధ్యాత్మిక సాధన పూర్తి చేసుకోవచ్చు, విశ్వాసాన్ని శ్రద్ధను. ఎలాగైతే ఒక అడుగు తర్వాత ఒకడుగు, ఒకడుగు తర్వాత ఒకడుగు వేసుకుంటూ ఎన్ని వేల కిలోమీటర్లైనా మీరు వెళ్ళిపోవచ్చు, అదేవిధంగా విశ్వాసము శ్రద్ధ ఇవి రెండు ఉంటే మీరు ఆధ్యాత్మిక జగత్తులో అన్ని మెట్లు ఎక్కేయగలరు. ఈ ఫండమెంటల్స్ గుర్తుంచుకోండి, మీరు రిఫరెన్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు చేసేటటువంటి పూజలు కానీ, మీరు చేసేటటువంటి నమస్కారాలు కానీ, మీరు చేసేటటువంటి ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ మీకు జీవించటానికి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే అది ఘరానా లెవెల్లో అడుక్కునేటటువంటి ప్రకారంగా మీరు జీవిస్తున్నారా? ఈనాడు ఆధ్యాత్మికత ఎలా మారిపోయింది అంటే, ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ బెగింగ్. గురువును దేవతను మీరు అడుక్కుంటున్నారు, నాకు ఇది అని మీరు అడుక్కోవాల్సిన అవసరం లే. ముక్కు పిండి దేవతల దగ్గర నుంచి మీకు కావాల్సింది వసూలు చేసుకోవచ్చు. ఏ గురువు ఏ మహర్షి కూడా ఏ దేవతని ఏ గురువుని కూడా దండం పెట్టి కాళ్ళ మీద పడిపోయి మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి చాలు అని అడగలేదు. అడిగారా ఎవరైనా? మీరు ఆ అర్హతను చేయకండి. డోంట్ బెగ్, డిమాండ్. గురువుల దగ్గర, దేవతల దగ్గర, దేవాలయాలలో మీరు డిమాండ్ చేయాలి. విద్యాలయాలలో మీరు విద్యని డిమాండ్ చేస్తున్నారా, అడుగుతుంటున్నారా? విద్యాలయంలో ఇంటర్మీడియట్ వెళ్ళాలి అంటే బాబు నాకు సీటీ అని అడుక్కుంటావా, లేకపోతే డిమాండ్ చేస్తావా? మార్కులు రాకపోతే అడుక్కోవాల్సింది, అది వేరే విషయం, దానికి నువ్వు నేనేం చేయలేదు. కానీ మార్కులు వస్తే వీడు మా కాలేజీలో చదివాడు అని మేము పేరు వేసుకుంటాం సార్ అని వస్తున్నారు మీ దగ్గరికి వాళ్ళు. తెలుసా మీకు ఆ సంగతి? రెసిడెన్షియల్ కాలేజీలో వాటిలో ఒకవేళ మీ కుర్రాడికి ర్యాంక్స్ అవి ఏవైనా వచ్చాయి అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఆ రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి, బాబు మీ అబ్బాయి పేరు వేసుకుంటాం, మా కాలేజీలో చదివినట్టు, దానికి మీకు వాడికి ఇంజనీరింగ్ అయ్యి ఖర్చు అంతా కూడా మేమే పెడతాం. డిమాండింగ్, నాలెడ్జ్ ఉంటే మీ దగ్గరికి వచ్చి అందరూ డిమాండ్ చేస్తారు. నాలెడ్జ్ లేకపోతే అడుక్కు, అది వేరే విషయం. అంతేత ఆధ్యాత్మికతలో కూడా నేను చెప్పేటటువంటి ఈ సూత్రాన్ని గుర్తుంచుకోండి, డోంట్ బెగ్. అడుక్కోవద్దు, దేవతల్ని అడుక్కోవద్దు, గురువులని అడుక్కోవద్దు. మరేం చేయాలి నువ్వు? శ్రద్ధ, విశ్వాసము అనేటటువంటి రెండు అడుగులతో క్రమక్రమంగా ముందుకు వెళ్ళు. ఈ ఫస్ట్ పార్ట్ చాలా క్లియర్ కట్గా మీకు అర్థమైనదా? ఆధ్యాత్మికత అంటే జీవించేటటువంటి కళ, హౌ టు లివ్, హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. ప్రహ్లాదుడి యొక్క జీవితము చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ. మూడు లోకాలలో జయించినటువంటి హిరణ్యకశ్యపుడు దేవతల్ని, మానవుల్ని, అన్ని రకాల వ్యక్తుల్ని అతి సులభంగా చంపివేయగలిగినటువంటి వ్యక్తి ఐదేళ్ల ప్రహ్లాదుని చంపలేకపోయాడు, చివరికి తాను చచ్చాడు. మీరు చిన్న ప్రాబ్లం వస్తే అసలు ప్రాబ్లం రాకముందే మీరు చచ్చిపోతారు. రేపు పొద్దున్న ఏదో అవుతుందని ఇప్పుడు ముందు ప్రాణాలు ఇచ్చేస్తారు మీరు. రేపేమవుతుందో ఏమో, వాడెవడో వస్తాడు, వాడికి మేము జవాబు ఎలా చెప్పగలి? మరి ప్రహ్లాదుడు ఇంత చేస్తే ఐదేళ్ల బాలుడు, మూడు లోకాలు జయించినటువంటి హిరణ్యకశ్యపుడు ఎన్ని రకాల వాడిని చంపడానికి ప్రయత్నం చేశాడు, చంపలేకపోయాడు. కానీ అంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోనూ కూడా ప్రహ్లాదుడు ఏం బాధపడలే, ఏడవలే. హే నారాయణ, నేను నీ నామం చేస్తూ ఉంటే నాకు ఇన్ని కష్టాలు తెస్తావా, నన్ను ఇన్ని బాధలు పెడతావా అని ఏడవలే. మనం ఒక మాల గాయత్రి చేసేటానికల్లా మాకు ఇన్ని కష్టాలు ఇచ్చితే గాయత్రి వల్లే వచ్చేటి వాళ్ళ కష్టాలు. అంత తెలివైన దద్దమ్మలం మనం. భగవంతుడి నామము మంత్ర జపం చేయటం వల్ల కష్టాలు వచ్చేటటువంటి మూర్ఖులు భారతదేశంలో పుట్టినందుకు భారతీయులందరూ కూడా కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఇంత హీనమైనటువంటి మానసిక స్థితి మాకు ఎలా వచ్చింది? కష్టాలలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ నామము చేస్తే కష్టాలు పోతాయని చెప్తున్నాము, ఆ నామము చేయటం వల్ల కష్టాలు వచ్చాయట. ఇంతకంటే రాక్షసత్వం అయినటువంటి మానసిక స్థితి ఉండదేమో ఆలోచించుకోండి. అంతే కనీసం ఈ లెక్చర్ విన్నప్పుడు ఈ భ్రమ నుంచి మీరు బయటపడినా చాలు జీవితంలో. భగవత్ సాధన వల్ల, భగవంతుడు యొక్క ఉపాసన వల్ల మీకు కష్టాలు రావు. మరి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఇదివరకు చేసిన వ్యధవ పనుల వల్ల. మనమేం చాలా గొప్పవాళ్ళనే కాదు, ఎన్ని వ్యధవ పనులు చేస్తున్నామో రోజు రోజు, అయినా ఇలా ఉన్నాం మనం జీవించి. అది మన ఆత్మ యొక్క గొప్పతనం. ఆ తీవ్రత అర్థం చేసుకోండి. నేను కావాలనే తీవ్రమైన పదాలు వాడుతున్నాను. ఎందుకంటే ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటే ఏం అర్థం అవుతలే మనుషులు. ఇంకా తిట్టినా వినకపోతే ఇంకా రెండోది ఏంటి, ఇంకా లాస్ట్ స్టార్ట్ కొడతారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ అదే. నేను ఇంత తీవ్రంగా చెప్పినా కూడా మీకు అర్థం కాలేదు అని నాకు ఎప్పుడోకే తెలుస్తుందో. ద ఓన్లీ వే ఈజ్ వ్యక్తి పరిస్థితుల్లోనూ కూడా ఆధ్యాత్మిక సాధన వల్ల మీకు కష్టాలు వచ్చాయి అని అనుకోకండి. ఆధ్యాత్మిక సాధనల వల్ల రాబోయేటటువంటి చాలా పెద్ద కష్టం అలా సూక్ష్మంగా తప్పిపోయింది అని అర్థం చేసుకోండి. మీ కష్టాలు పూజల వల్ల రాలే. పూజల వల్ల వచ్చిన కష్టము, పూజలు చేయకుండా ఉంటే మీరు సర్వనాశనం అయిపోయి ఉండేవారు. ఏదో వచ్చినా దెబ్బతో పోయింది అని అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితి విశ్వాసము అంటాం. విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆధ్యాత్మిక సాధనలో మీరు రెండు అడుగులు వెయ్యాలని చెప్పాను నేను. విశ్వాసము, శ్రద్ధ. భవానీ శంకరం వందే శ్రద్ధ విశ్వాస రూపిణ. విశ్వాసం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను నా సాధనను విడవను, నా సాధన వల్లే నేను ఇంత రక్షణ పొందుతున్నాను, ఈ సాధనే నేను చేసి ఉండకపోతే ఇంకా ఎంత నీచమైన పరిస్థితికి వెళ్ళి ఉండానో అనుకోవాలి తప్ప. మనమేదో చాలా గొప్పవాళ్ళం కనుక దేవుడు ఉపాసన మొదలెట్టగానే మీకు కష్టాలు వచ్చాయనేటటువంటిది భావన రాకుండా ఉండటం విశ్వాసం. ఇది విశ్వాసం అంటే, బిలీఫ్ అంటే. చదువుకుంటే మార్కులు వస్తాయి అందరికీ తెలుసు, ఇది బిలీఫ్. అదే ఆచరణలో పెడితే, అంటే చదువుకోవటం మొదలైతే మార్కులు తెచ్చుకుంటే శ్రద్ధ అంటాం. అంటే శ్రద్ధ అంటే ఏంటి? బిలీఫ్ ఇన్ యాక్షన్. వివేకానంద సర్వీస్కి ఒక విచిత్రమైనటువంటి డెఫినేషన్ ఇచ్చాడు. ఆ డెఫినేషన్కి మదర్ థెరీసా తన జీవితాన్ని ఉదాహరణగా మలుచుకుంది. మదర్ థెరీసా అని అడిగితే తను ఏం చెప్పింది అంటే, వివేకానంద చెప్పినటువంటి ఆ వాక్ ఏంటది, లవ్ ఇన్ యాక్షన్ ఇస్ సర్వీస్. సర్వీస్ అంటే ప్రేమ ఆచరణలో తగ్గట. నీకు ప్రేమ ఉంటే నువ్వు సహజంగానే సర్వీస్ చేస్తావు. అలాగే ఫెయిత్, శ్రద్ధ అంటే ఏంటి, బిలీఫ్ ఇన్ యాక్షన్. నువ్వు విశ్వసిస్తున్నావు కానీ ఆ విశ్వాసాన్ని నువ్వు ఆచరణలో తగ్గటం లేదు. ఈ డయాబెటిక్స్, ఈ బీపీ, క్యాన్సర్ అనేటటువంటి రోగాలు మన శ్రద్ధారాహిత్యం వల్ల వస్తున్నాయి అన్నది గుర్తుంచుకోండి. శ్రద్ధే కనుక మన జీవితాలలో వచ్చేస్తే మ్యాజిక్లలాగా ఈ రోగాలు మటుమాయమైపోతాయి సార్, ప్రపంచంలో కనిపించవు. ఇందువల్ల వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఖచ్చితమైనటువంటి జీవిత విధానాన్ని అలవర్చుకుని ఆహార నియమాలు పాటిస్తే డయాబెటీస్ ఉండదు. ఈ స్టేట్మెంట్ని మీరు బిలీవ్ చేస్తారా? ఒప్పుకుంటారు? ఈ స్టేట్మెంట్ని విశ్వాసం ఉంది కదా, మరి ఆచరిస్తున్నారు? శ్రద్ధ లేదు. తేడా అర్థం చేసుకోండి. చాలా మందికి విశ్వాసానికి శ్రద్ధకి మధ్య తేడా తెలియకపోవటం వల్ల ఆధ్యాత్మిక దినస్సులో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీరు మళ్ళీ ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. జీరో ఆయిల్ ఫుడ్ తింటే రివర్సల్ ఆఫ్ హార్ట్ డిసీజ్ వస్తుంది అని డాక్టర్ చాబ్రా అనేటటువంటి ఒక రాజస్థాన్ డాక్టర్ ప్రూవ్ చేశాడు. జీరో ఆయిల్ ఫుడ్ అంటే ఆయిల్ ముట్టుకోకుండా. మళ్ళా మేము సన్ ఫ్లవర్ ఆయిల్ తింటాం మాస్టారు, డాక్టర్స్ కూడా దానికి ఓటు వేశారట. నాకు 100,000 రూపాయలు ఇస్తే నేను అన్నిటికీ ఓటు వేసేస్తాను, నా పేరు రాసేసుకోండి. జీరో ఆయిల్ని జీరో ఆయిల్, ఆయిల్ లేనటువంటి ఫుడ్ కనుక తింటే హార్ట్ బ్లాకేజెస్ అన్ని నయమైపోతాయి. 2,500 కేసెస్లో అది నిరూపించి ఆయన రివర్సల్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇన్ 5 స్టెప్స్ అని చెప్పాడు. చెప్పింది ఎవరు? ఓ డాక్టర్ ఆచరించి చెప్పాడు. అవునా మాస్టర్? అవుతుంది, నేను నమ్ముతున్నా, నమ్ముతున్నా ఉన్నా, విశ్వసిస్తున్నా ఉన్నా. కానీ ఆ ఫుడ్ నువ్వు తింటున్నావా అని డాక్టర్లు, ఒరే నీకు బీపీ వచ్చిందిరా, ఇంకా ఏ క్షణంలో అయినా నీకు హార్ట్ ఆగిపోతుంది అంటే నేను జీరో ఆయిల్ ఫుడ్ తిన్నామండి అంటే ఏంటి, నువ్వు దేన్ని విశ్వసిస్తున్నావో దాన్ని ఆచరణలో పెట్టడం లేదు. ఎప్పుడైతే విశ్వాసము ఆచరణలోకి రాదో శ్రద్ధ లేదు. నువ్వు ఏది ఆచరిస్తున్నావో దాని మీద నీకు శ్రద్ధ ఉంది, నువ్వు ఏది ఆచరిస్తావో అదే జరుగుతుంది. కనుక శ్రద్ధ మయోయం పురుష యో ఏ శ్రద్ధ సయేవ సహ అని భగవద్గీతలో 17వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు. నీ శ్రద్ధ చెప్తుంది నీకు ఎంత నమ్మకం ఉందో. పిల్లవాడికి స్కూల్ బస్సు వచ్చేటటువంటి టైం అయిపోయింది అంటే, మోతీనగర్లో నేను ఒకళ్ళింట్లో ఉన్నప్పుడు ఎదురింట్లో 9:00 అయ్యేసరికల్లా దెబ్బల చప్పుడు వినిపించేది, తర్వాత చిన్నపిల్లలు ఏడుపు వినిపించేది. ఎందుకు? స్కూల్కి టైం అయిపోతుంది, పాపకు వెళ్ళాలని లేదు. టైంకి వెళ్ళకపోతేట కుట్టి పంపిస్తుంది. కానీ జీవన్ దేవత సాధనకి ఎంత టైంకి వస్తున్నాం మనం? పిల్లల్ని ఎలా సాగుబడుతున్నారు మీరు? పనికిరాని చదువుకి అడుగు తినేస్తుంది. కానీ నీ జీవితాలే మారిపోతాయి అనేటటువంటి దానికి మీ పిల్లల్ని కానీ మీరు రావటమే చాలా గొప్ప సంగతి. పిల్లల్ని తీసుకురావాలి ఏదో జీవితాన్ని మార్చేసేటటువంటి విద్యకి. వివేకానంద వాళ్ళు ఏ వయసులో వచ్చారు ఆధ్యాత్మిక జగత్తులో? నా వయసులో ఉన్నవాళ్ళు ఏం చెప్పగలరు, కబుర్లు చెప్పగలరు అంటే ఇలాగా. యో ఏ శ్రద్ధ సేవక, మీకు శ్రద్ధ లేదు. ఆధ్యాత్మికత జీవితాన్ని మారుస్తుంది. ఆధ్యాత్మికత ఈ జన్మనే కాదు రాబోయేటటువంటి అనేక జన్మల్ని మారుస్తుంది అనేటటువంటిది మీ ఆచరణ చూపించటం లేదు. ఆచరణలో పెట్టిన విశ్వాసమే శ్రద్ధ. అది గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత చెప్పినా మీరు బయటికి వెళ్ళిపోదని మనం మర్చిపోతారు. ఈసారి నుంచి నేను వదలదలుచుకోలేదు. డిసెంబర్ 15 నుంచి నేను ఆ నిర్ణయానికి వచ్చాను. ఉత్తినే ఒకసారి చెప్తే లాభం లే. చెప్పిన ఒక క్లాస్లో అయినా వాళ్ళకి బుర్రకెక్కించేస్తే విన్నదే నిన్నది చెప్పిందే చెప్పింది. ఇంకా బయటకు వెళ్ళేసరికల్లా హోరెత్తిపోవాలన్నమాట మనుషులకి. ఆధ్యాత్మికత అంటే జీవించే కళ. ఇంకేమీ కాదు, పూజలు చేయటం కాదు, ఆసనాలు వేయటం కాదు, ప్రాణాయామాలు చేయటం కాదు, ఇతరులకు సహాయపడటం కాదు, మంచి పనులు చేయటం కాదు. ఇదేం కాదు అసలు ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే హౌ టు లివ్. నీకు జీవించేటటువంటి కళ నేర్పుతుంది ఆధ్యాత్మికత. రెండోది, ఈ ఆధ్యాత్మికత నేర్చుకోవటానికి 2 చరణాలు ఉన్నాయి. విశ్వాసం ఒకటే సరిపోదు, శ్రద్ధ కూడా కావాలి. విశ్వాసం అంటే ఏం చెప్పాను అర్థమైంది కదా, తెలుసుకోవటం ఇలా చేస్తే మంచిది అని. శ్రద్ధ అంటే ఆ మంచిది ఆచరించడం. దాని కొరకు మొన్న డిసెంబర్ 15 3 రోజుల కిందటి నుంచి నెక్స్ట్ డిసెంబర్ 15 వరకు ఒక విస్తృతమైనటువంటి ఒక ఉత్తుంగ తరంగాన్ని ఆంధ్రప్రదేశ్లో లేపాలి అని ప్రయత్నం చేస్తున్నా నేను. ఆ విధంగా మీరు మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ అవుతారు. ఎందుకంటే మొన్న కఠోపనిషత్తు చెప్పాను, కానీ కఠోపనిషత్తులో అది ఉపనిషత్తు కనుక కొంచెం కఠోరమైనటువంటి సబ్జెక్ట్, అది అంత ఈజీగా అర్థం కాదు. కానీ ఇదే ఉంది అర్థం చేసుకోవటానికి, బతకటము ఎలా, హౌ టు లివ్. ఈ హౌ టు లివ్ అనేది రెండు చరణాల మీద వస్తుందని చెప్పాను కదా. ఏంటా రెండు చరణాలు? విశ్వాసము, శ్రద్ధ. విశ్వాసం అంటే ఏం చేయాలో తెలియదు, శ్రద్ధ అంటే తెలిసింది ఆచరించడం. గాయత్రీ మంత్రము చేస్తే మూడు పూట్ల 1000 సార్లు రోజుకి 3000 సార్లు గాయత్రీ మంత్రం వ్రతం చేస్తే అన్ని రకాల పాపాలు పోతాయి. ఇది మన ఋషులు చెప్పినటువంటి వాక్. ఎటువంటి వాక్ ఇది? ఈ కలియుగంలో చెప్పినటువంటి వాక్ కాదు, త్రేతాయుగంలో చెప్పినటువంటి వాక్ కాదు, సత్యయుగంలో చెప్పినటువంటి వాక్ కాదు. అనేక యుగాలు భగవంతుడికి తెలియాలి, ఎన్ని యుగాలు వచ్చాయో ఎన్ని యుగాలు వెళ్ళిపోయాయో. ఇన్ని యుగాల నుంచి ఇంతమంది అసత్యము చెప్పరు అనే పేరు గ్రంథినటువంటి మహర్షులు, మీరు బాబు 3 కోట్ల 3 సార్లు 1000 గాయత్రి చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయి, ఖచ్చితంగా మారిపోతాయి అంటే మనం దాన్ని విశ్వసిస్తున్నాం. అందులో నాకేం డౌట్ లేదు. భారతీయులు అయినటువంటి మనకి దాని మీద విశ్వాసం అయితే ఉంది, కానీ శ్రద్ధ లేదు. ఎందుకు శ్రద్ధ లేదు? మీలో ఎంతమంది రోజుకి 3 కోట్ల 1000 సార్లు గాయత్రి చేస్తున్నారు? ఒక సత్యతలు ఎక్కండి. తెచ్చిన వాళ్ళు గబుక్కు దించేయకండి, సిగ్గుపడే పనులు చేయటం లేదు. నువ్వు మంచి పని చేస్తున్నావు కనుక చెయ్యొచ్చు. ఒక్కడు ఈ విషయం అసలు మాకు తెలియదండి, అసలు గాయత్రి అంటే కూడా ఎప్పుడు మేము వినలేదండి, మీ నోట్లోంచి ఇదే మొదటిసారి వింటున్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైపోయిందా నేను చెప్పింది? ఎంత రైట్? దాన్ని ఎలా సవరించుకోవాలి అని చెప్పేది ఈ క్లాసెస్. మంచిదని తెలుసు మాకు, కానీ చేయలేదు. ఋషుల వాక్కునే ఆచరించలేకపోతున్నాం, మహనీయుల యొక్క వాక్కుని ఆచరించలేకపోతున్నాం, కానీ మన జీవితాలు సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాం. అలా ఆశించకుండా ఉండగలిగితే చాలు, మీరు మీ తప్పులు మీకు అర్థమవుతే చాలు. ఇంకట తెలిసి జవాబు చెప్పకపోతే చందమామ కథల్లో ఎంత కథలు అంటే ఏమో అక్కడ తెలిసి మీ తలని ఇంకా బద్దలో లేదు, అది ఆశ్చర్యం. కానీ బద్దలు అయిపోయాయేమో, బద్దలు అవటం వల్ల మీ బుర్రలు పనిచేయటం లేదేమో. అర్థం చేసుకోండి, సీరియస్లీ. తెలిస్తే లాభంలే, మంచి మాటలు వింటే లాభంలే, ఆచరణలోకి రావాలి. చాలా మంది నా దగ్గరికి వస్తారు వాళ్ళ పిల్లల్ని తీసుకుని, ముఖ్యంగా పరీక్షకు ముందు రోజు. ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ అవి వచ్చేసరికి ఇంకా వాళ్ళు పాపం నన్ను, రేపు పరీక్ష ఉంది, ముఖ్యంగా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ పరీక్ష ఉందంటే నాకు ఇక నిద్ర ఉండదు. ఎందుకు నిద్ర ఉందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, మాస్టారు రేపు మా అబ్బాయికి పరీక్ష, లేకపోతే అబ్బాయి చేసేస్తాడు, మాస్టారు నా హాల్ టికెట్ నెంబర్ ఇదని, హాల్ టికెట్ నెంబర్ నేనే చేసుకుంటారో నాకు తెలియదు. అర్థమవుతుందా మీకు మానసిక స్థితి ఎలా ఉన్నదో? చదవడు తమాషా తెలుసా, చదివినటువంటి స్టూడెంట్ పరీక్ష ఎప్పుడు పెడతారా అనే ఆందోళన ఉంటుంది. బాగా చదివినటువంటి కుర్రాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అవ్వాలని అడగడు. ఎంత తొందరగా పెట్టేస్తే అంత తొందరగా గొడవ వదిలిపోతుంది పరీక్ష. చెప్పిన పాయింట్ అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో పాటు వీళ్ళందరూ కూడా వచ్చి నన్ను ఏమడుగుతారంటే, మాస్టారు మా వాడికి చదువుకోవాలని ఉంది, చదువుకోలేకపోతున్నాడు. పేరెంట్స్తో సహా చెప్తారు, ఇది నాకు బాధ. పిల్లవాడు చెప్తే పోనీలే పిల్లవాడు అంటే, పేరెంట్స్ నేను చూస్తామండి కళ్ళారా పాపం పుస్తకం తీస్తాడు చదువుతాడు, ఏది గుర్తుండదండి పాపం వాడికి. ఒకడు వచ్చాడు ఇలాగే, ఏమయ్యా గవస్కర్ 28వ టెస్ట్ సెంచరీ ఎప్పుడు కొట్టాడు అని అడిగాడు. ఠకమని చెప్పాడు. నాకు గుర్తులేదు. లేకపోతే హేమమాలిని బాబుడ్ హెయిర్ ఏ సినిమాలో పెట్టుకుంది, 5 సినిమాలు పెళ్లి చెప్పాడు. మరి అదలా గుర్తుంది, బట్టి కొట్టమని ఒకటి చెప్పలేదు వాడికి, ఓ టెక్స్ట్ బుక్ లో రాయలేదు. ఎందుకు గుర్తుంది వాడికి? మీకు తెలుస్తాను ఎందుకు గుర్తుందో, ఇంటరెస్ట్ ఉంది కనుక. అంతేత చదివింది నీకు గుర్తు లేకపోవటానికి ఏకైక కారణం ఏమిటి? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోతే యూ కెన్ టేక్ ఏ హార్స్ టు ఏ పాండ్, యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. అంతేత ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మేము విన్నా మాకు చెయ్యాలని ఉన్నా ఆచరించలేకపోతున్నాము అనే అబద్ధాలు చెప్పకండి. మాకు చెయ్యాలని లేదు కనుక చేయటం లేదు అని సగర్వంగా ఛాతీ మీద చేయి పెట్టి చెప్పగలిగినప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మాకు టైం లేదు అనకండి. ఒక ప్రైమ్ మినిస్టర్కి 2.5 గంటల టైం ఉండేది ఆసనాలు వేయటానికి. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనకంటే బిజీ ఏం కాదు. మనం ఎంత నో వేషాలు. మాకు తెలుసండి, మాకు అర్థమైందండి, కానీ మేము ఆచరణలో పెట్టలేకపోతున్నామండి. శుద్ధాబద్ధము అది శ్రద్ధ అంటే మీ ఆచరణను నువ్వు స్పష్టంగా నేను చేయలేకపోతున్నాను, ఎందువల్ల ఇంట్రెస్ట్ లేదు కనుక. ఫ్రీక్వెంట్ గా నేను చెప్తూ ఉంటాను, చాలా మంది నా దగ్గరకు వచ్చి చదువుకోలేకపోతున్నాను, ధ్యానం చేసుకోలేకపోతున్నాను మాస్టారు, అదేంటో ఎన్ని ఆలోచనలు వస్తాయో, కూర్చోలేకపోతున్నట్టు ఎవరు 5 నిమిషాలు కూడా తినక. మరి సినిమా హాల్లో ఎలా కూర్చుంటున్నాడో నాకు తెలియదు. ఒక్కడు నా దగ్గరికి వచ్చి మాస్టారు నాకు సినిమా చూడాలని పిచ్చి యావగా ఉంది, కూర్చోలేకపోతున్నానండి, మీరు కాస్త అది ఆశీర్వదించేసి ఒక్కసారి ప్లీజ్ నన్ను 3 గంటల పాటు సినిమాలో కూర్చోనివ్వండి అని ఒక్కడు అడగలేదు. అదేంటో స్థిరంగా కూర్చోలేనటువంటి దద్దమ్మలు, భగవంతుడి మీద ప్రేమ ఉంది అని భేషజాలు కలిగేటటువంటి వ్యక్తుల ప్రేమ అలా ఇచ్చింది. అర్థమవుతుందా మన తప్ప ఎంత నీచంగా ఉందో అది? కూర్చోలేవా నువ్వు 3 గంటల సేపు? సినిమాలు కూర్చోగలవా? టీవీ ముందు కూర్చోగలవా? తప్పు ఎక్కడ? మనకి చెయ్యాలని లేదు. చేయాలని లేకపోతే భగవంతుడు ఏం చేస్తాడు, గురువు ఏం చేస్తాడు? ఈ స్పష్టత మీద అనాలిసిస్ చేసుకోండి. ఈ మానసిక స్థితి మీరు తెచ్చుకుని వెళ్ళండి. ఇక్కడి నుంచి నేను చేద్దామనుకున్నాను కానీ చేయలేకపోయాను అబద్ధం. ఎందుకు చేయలేకపోయావు? ఇష్టం లేదు కనుక. నేను ఇష్టం లేదు కనుక చేయడమ్మాని ఎంత హాయి. కానీ ఎప్పుడైతే నువ్వు దీనికి విరుద్ధంగా నేను చేద్దామనుకున్నా చేయలేకపోయాను అంటే ఏమవుతుందో తెలుసా? యు ఆర్ ఎస్కేపింగ్. నీ బాధ్యత నుంచి నువ్వు తప్పుకుంటున్నావు. నాదే ఉంది పాపం, నేను చేద్దామని అనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను, నా తప్పు కాదు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు చేయలేకపోతే తప్పవరిది ఖచ్చితంగా నీదే. ఎప్పుడైతే నేను చెయ్యాలి అని అనుకున్నా నేను చేయలేకపోయాను అన్నది తప్పు, నాకు చెయ్యాలని లేదు కనుక నేను చేయలేకపోయాను అన్నది మీకు గుర్తు వస్తుందో మీలో శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ అంటే ఆచరణ చేయటానికి కావలసినటువంటి మనోజ్ఞ వస్తుంది. ఈ స్టెప్స్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికత అంటే ద వే టు లివ్, ఎలా జీవించాలో చెప్తుంది. ఈ రామాయణ మహాభారతాలు ఇన్నాళ్ల పాటు అక్షుణ్ణంగా ఆడియో వీడియో పబ్లిసిటీ లేనటువంటి రోజుల నుంచి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భాషలలో తేడా ఉన్నా కూడా రామాయణంలో తేడా లేదు. రామాయణం యొక్క సంఘటన మీరు చెప్పుకో తెలుసుకుంటే మీరు వెళ్ళి అడగండి కన్యాకుమారిలో, అదే కథ చెప్తాడు. దశరథ ఉండేవాడు ఇలా ఉండేవాడు కన్యాకుమారిలో వెళ్ళి. కాశ్మీర్లోకి వెళ్తే, యూపీలోకి వెళ్తే తమన్సా చూడండి. అది మనం ఇంతలాగా మనుషుల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే చస్తున్నాం మనం. మన ఋషుల యొక్క అడ్వర్టైజింగ్ టెక్నాలజీ చూడండి. అందరికీ తెలుసు, ఇప్పుడు తెలియటం లేదు రామాయణం మహాభారతం. మన దద్దమ్మ చదువులు వచ్చేసాక, పనికిరాని చదువులు వచ్చాక రామాయణ మహాభారత కథలు మనం మర్చిపోతున్నాం. తెలియదు మనకి ఆ కథలు. కానీ రామాయణ మహాభారతం అనేటువంటి టాపిక్ ఎందుకు నేను తీసుకొచ్చాను అంటే, వేదాలలో ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి జీవిత విధానాన్ని ఎలా జీవించాలో అని చెప్పటానికి మన మహర్షులు అందజేసినటువంటి ప్రాక్టికల్ లైఫ్ హిస్టరీస్, అది చూసి మనం ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. తమ్ముడు ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎప్పుడైతే మన భారతీయ జీవిత విధానంలో అలా స్రవిస్తూ వచ్చిందో, ప్రవహిస్తూ వచ్చిందో, బాగానే జీవించాం మనం. ఎప్పుడైతే ఆ జీవిత విధానాన్ని మర్చిపోయామో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఏమిటా ప్రాబ్లమ్స్? సెల్ఫ్ డిపెండెన్సీ మనం మర్చిపోయాం. ఆత్మావలంబనము అంటాం దాన్ని, సెల్ఫ్ డిపెండెన్సీ. ఆధ్యాత్మికత మొట్టమొదట మీకు నేర్పేది ఏంటి అంటే, యు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్, ఎవ్వడు కూడా మీకు సహాయపడ్డు. ఏక్లా చెలోరే అనేవాడు రవీంద్రనాథ్ ట్యాగోర్, వాక్ దౌ అలోన్. నీకు ఎవ్వడు ఎటువంటి పరిస్థితుల్లోనూ సహాయపడ్డు, నువ్వు ఏమి చేయదలుచుకున్నా కూడా ఒంటరిగా చేసుకో. కానీ ఒంటరిగా చేసుకో, కానీ సామూహికంగా నేర్చుకో. అది మర్చిపోయాం మనం. ఎప్పుడైతే ఒంటరిగా చేసుకో అనేసరికల్లా ఎవరిళ్లలో వాళ్ళు పూజలు మొదలెట్టేశారు, ఎవరిళ్లలో వాళ్ళు ధ్యానాలు మొదలెట్టేశారు. ఇంతకీ పూజ ఎలా చేయాలో తెలియదు, ధ్యానం ఎలా చేయాలో తెలియదు. ఒక నవరాత్రి క్యాంప్కి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు, మాస్టారు మీరు పెట్టిన క్యాంప్కి రావాలని ఉంది, మరి మా ఇంట్లో దేవతకి తిండి అట్ట, నువ్వు పెట్టకపోతే ఆ తిండి ఆ దేవత చచ్చిపోతుంది అని సవాదిచ్చా. నేను మూర్ఖత్వం అర్థమైందా? మన ఇంట్లో పూజలు ముఖ్యం కాదు, మన ఇంట్లో సాధనలు ముఖ్యం కాదు. భారతదేశానికి స్వాతంత్రం రావటానికి చాలా ముఖ్యమైనటువంటి స్టెప్ ఏంటి అంటే గణపతి సాధన. గోఖలే గణపతి సాధన, గణపతి నవరాత్రులు సామూహికంగా చేయించడానికి బీజాలు వేశాడు. ఇప్పుడు గణపతి సాధన దేవుడికి తెలియాలి ఎందుకు వెళ్తుందో. పూర్వకాలంలో స్వాతంత్ర సంగ్రామానికి ముందు చేసినటువంటి గణపతి సామూహిక సాధనలు విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు గణపతి సాధనలు భక్తులాది చందాలు వసూలు చేయడానికి ఉపయోగపడుతుంది. శిర్డి సాయి యొక్క మొత్తము సాధన రామనవమి ఉత్సవం కలపటానికి జరిగింది. తెలుసు కదా మీకు కథ. మరి ఇప్పుడు రామనవమిలో వందే మాతరం. మొన్న ఒక స్కూల్లో మాస్టర్ వందే మాతరం శతాబ్దం జరుగుతోంది అన్నాడు. మీరు వచ్చి కాస్త చెప్పాలి పిల్లలకి అన్నాడు. నేను చెప్పను, కరెక్ట్ అట్మాస్ఫియర్ లేదయ్యా వందే మాత్రం అని. భారతదేశాన్ని ఒక తల్లిగా గుర్తించేటటువంటి ప్రబుద్ధులు లేనప్పుడు వాళ్ళకి వందే మాత్రం అనే హక్కు లేదు అనిపిస్తోందా మనకి? భారతదేశం మన తల్లి అని ఒక్కడికైనా అనిపిస్తుందా? ఎప్పుడైనా అనిపిస్తోందా? అసలు ఒక్కసారైనా ఎవరికైనా? ఇంకెందుకు వందే మాత్రం? ధైర్యం ఉండాలి ఒప్పుకోవటానికి. మనం భారతదేశంలో జీవిస్తున్నావు, ఓకే జీవించు. విదేశీయులు ఎలా జీవిస్తున్నావో నువ్వు అలాగే జీవిస్తున్నావు. నీకు ఒక్క క్షణమైనా అనిపించిందా వందే మాతరం? స్వాతంత్ర సంగ్రామంలో ఆ జైల్లో పడేస్తే ఆ భారతదేశానికి సంకెళ్ళ వేసి వాళ్ళ బొమ్మని చూసుకుంటూ అకష్టాలు భరించేవాళ్ళు. మా అమ్మని చెరసాలలో పెట్టేశారు. మీకు అనిపిస్తుందా ఇప్పుడు ఆ మాట? ఎందుకు వందే మాత్రం నేను చెప్పనే అన్నాను, చెప్పలే. కొన్ని మాటలు దాని వెనకాతలో ఉన్నటువంటి ఆ భావన లేనటువంటి మాటలు, అసలు ఆ మాటల అర్థం ఏంటో కూడా తెలియనటువంటి మాటలు మాట్లాడతాం. 90% వస్తానండి అంటాడు. నాకు అర్థం కాలే, 90% వస్తే 100% వస్తా, లేకపోతే 100% రావు. హౌ కెన్ యూ కమ్ 90%? రావటానికి ప్రయత్నిస్తానండి. స్నేహితుల మధ్య మాటలు చెప్తున్నాను నేను. ఏమంటాడు అంటే, అదే పనుందిరా, నువ్వు రేపు రావాలి, నేను ప్రయత్నిస్తానండి. ప్రయత్నిస్తానంటే నేను చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను చాలా మందికి. మీలో ఎస్ఎస్ఐ పేరు ఎంతమంది ఉన్నారు? సిద్ధ సమాధి కదా, పర్వాలేదు, అయితే మీకు అర్థమవుతుంది ఉదాహరణ చెప్పింది. ఉదాహరణ ఏంటి అంటే, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, నీ జేబులో ఉన్నటువంటి పెన్ను తీసి నాకు ఇవ్వటానికి ప్రయత్నించు అంటాడు. ఏం చేయాలి నువ్వు? మీ దగ్గర ఉన్నటువంటి కానీ మీ జేబులో ఉన్నటువంటి పెన్నును కానీ తీసి నాకు ఇవ్వటానికి ప్రయత్నించు. వాడు తీసిచ్చేస్తాడు. నేను చెప్పింది ఏంటి? ప్రయత్నించండి. వాడేం చేశాడు? ప్రయత్నించాడా, ఇచ్చేశాడా? ప్రయత్నిస్తూ ఉంటే ఇవ్వగలరా? ఇంకా ఎప్పుడు కూడా నేను ప్రయత్నిస్తాను అనకండి. డూ ఆర్ డై. ప్రయత్నిస్తాను అనే మాట మాట్లాడకండి. ఇంకా ప్రయత్నించదండి, ప్రయత్నిస్తే నువ్వు చెయ్యవు. ఆ మాటలోనే తేలిపోయింది నువ్వు చెయ్యవని. అర్థమైందా? ఎన్ని మాటలు మనము అంటూ చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకుంటాం. నువ్వు ప్రయత్నిస్తావు, ఏం ప్రయత్నిస్తావు? ప్రయత్నిస్తే ఏం జరగదు, చేస్తే జరుగుతుంది. చేస్తే ప్రయత్నిస్తావు అని. అంచేత ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఇక్కడ నేర్చుకోబోయేటటువంటి ఆధ్యాత్మిక జీవించే జీవిత విధానాన్ని ఆచరించండి, లేకపోతే చచ్చిపోండి. ఆచరిస్తూ ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ ఈస్ మచ్ బెటర్. ఆ మానసిక స్థితిని శ్రద్ధ అంటాం. నేను ఆచరిస్తూ ఉంటాను. ఒకవేళ నేను ఆచరించినా కూడా నేను పొందవలసినటువంటి లక్ష్యాన్ని పొందకపోతే దాని అర్థం ఏంటి అంటే నేను చచ్చిపోయాను అన్నమాట మధ్యలో, అందువల్ల నేను పొందలేకపోయాను. ఆ పట్టుదల ఉండే డూ ఆర్ డై అనేటువంటి పట్టుదలని శ్రద్ధ అంటాం. విశ్వాసము శ్రద్ధకి తేడా అర్థమైందా మీకు? విశ్వాసము అంటే ఏంటంటే యాక్టివ్. నువ్వు చెప్పింది లాజికల్ గా ఉంది, నువ్వు చెప్పింది బాగానే ఉంది. అనేక మంది వైజ్ఞానికులు, అనేక మంది సైంటిస్టులు ఇలా చెప్పారు కనుక నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకున్నాక నువ్వేం చేయాలి? ఆచరణ పెట్టాలి. ఆచరణలో నువ్వు పెడుతూ 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 నువ్వు ఏది నమ్మావో ఆ స్థితికైనా ఎదగాలి. ఒకవేళ ఎదగలేకపోతే అర్థమేంటనమాట, వదిలేయకూడదు, చచ్చిపోవాలి. ఆత్మహత్య చేసుకోమని చెప్పటం నేను. ఆ తీవ్రత, ఆ పట్టుదల, ఆ పట్టుదల ఉన్నప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు నీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తాయి. యు విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ తక్షణమే. ఇంకది పట్టుదల వచ్చి నేను చేస్తాను అంటే ఇంకా రిజల్ట్ వచ్చినట్టే. అందుకే ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోగానే బ్రాకెట్స్ లో డాక్టర్ అని రాసుకొని ఇస్తారు. ఇంకేంటే నువ్వు జాయిన్ అయిపోయావు, ఇంకేముంది? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఏముంది? 5 ఏళ్లలో గ్యారంటీగా నువ్వు డాక్టర్ అయిపోతావు. ఈనాడు నేను మీకు అందజేస్తున్నటువంటి ఈ జీవన్ దేవత సాధనలో ఒక గ్యారంటీ ఏంటంటే, 5 ఏళ్ల లోపల మీరు మహాయోగులు కాలేకపోయినా యోగులు అయిపోతారు. గ్యారంటీ అది. మీ స్పర్శ వల్ల రోగాలు నయమవుతాయి, మీ మాటలు జరగటం మొదలెడతాయి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అపరిమితమైనటువంటి శాంతి లభిస్తుంది. ఇవంతా గ్యారంటీగా జరుగుతాయి. 5 ఏళ్ళు మాత్రం మీరు ఏ విధమైనటువంటి గ్యాప్ లేకుండా ఇక్కడ చెప్పబడినటువంటి జీవన సాధన చేయాలి. దానికి నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, మొదలెట్టినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కనుక ఈ మూడు పుస్తకాలు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఒకటి మాతా భగవతీదేవి యొక్క జీవన చరిత్ర, ఇక్కడ అవైలబుల్ అమ్మా. రెండోది శ్రీరామ శర్మ ఆచార్య ఆత్మకథ. మూడవది మూర్తీభవించిన శాశ్వత సనాతన నిత్య నూతన సంస్కృతి శ్రీరామ శర్మ ఆచార్య. ఇక్కడ నేను ఒక గురువు గురించి నేను మాట్లాడటం లే, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడటం లే. అందుకే పైన టైటిల్ పెద్దదైనా కూడా అదే టైటిల్ పెట్టాను నేను, మూర్తీభవించిన శాశ్వత సనాతన నిత్య నూతన సంస్కృతి మన భారతీయుంది. ఆ భారతీయ సంస్కృతి గురించి ఇందులో మీకు చాలా స్పష్టమైనటువంటి నిర్దేశము ఉన్నది. ఈ జీవనము జీవించేటటువంటి టెక్నిక్, ఈ కళ ఏమిటి, ఇప్పటికే మీకు అర్థమైపోయింది కదా. ఒకటి ఏం చెప్పాను నేను, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ములు చెప్పినటువంటి మాటలు, ఋషులు చెప్పినటువంటి మాటలు. ఆ దేశకాల పరిస్థితుల్లో గురువులుగా విశిష్టమైనటువంటి స్థాయి చేరుకున్నటువంటి వ్యక్తులు చెప్పిన మాటలలో విశ్వాసము ఉండాలి. విశ్వాసం అంటే అర్థమైంది కదా, అది చేస్తే మంచి జరుగుతుంది అని మీరు విశ్వసించాలి. విశ్వసించాక మీరు రెండోది ఏం చేయాలి, అది ఆచరణలో పెట్టాలి. ఆ ఆచరణ ఏమంటున్నాం మనం, శ్రద్ధ అంటున్నాం. ఇది బేసిక్స్ అన్నమాట. జీవించేటటువంటి కళ నేర్చుకోవడంలో బేసిక్స్ ఇవి. ఇంకా జీవించే కళకి ఈ బేసిక్స్ అర్థమయ్యాక మనం మెల్లిగా లోపలికి ప్రవేశిద్దాం. జీవించటం ఎలాగా అనేటటువంటి నేర్చుకోవటానికి రెండే రెండు ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి ఆత్మవిశ్వాసము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రెండవది ఆత్మ పరిష్కారం. హిందీలో చెప్పారు అది, ఆత్మ పరిష్కారం అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి లోతుల్ని కడుగు వేసుకోవటం. సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అనుకోండి. ఒకటేంటంటే నేను ఇది చెయ్యగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి మీకు. ఇదంతా నా వల్ల ఎక్కడవుతుంది, వాళ్ళు అయితే కారణ జన్ములు. ఎంత ఈజీగా తప్పించుకుంటామో చూడండి మీరు. ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు కారణజన్ములు కనుక చేశారు. నువ్వు కూడా కారణజన్ము రాలివే, కారణజన్మ కలిగిన వారివే. అవిశ్వాసం ఉండాలి. అందుకే సత్య ఎప్పుడు ఏమని చెప్తూ ఉంటాడు అందరినీ, దివ్యాత్మ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ మహాత్ములందరూ కూడా. మేం మాత్రమే కాదయ్యా ఈ ఆత్మజ్ఞాన సంపన్నులం, నీకు కూడా అర్హత ఉన్నది. వివేకానంద కొంచెం దాన్ని సైంటిఫిక్ గా చెప్పాడు, ఈ సోల్ ఇస్ పొటెన్షియల్లీ డివైన్ అనేది. కొంచెం పొటెన్షియల్లీ అనేటటువంటి మాట చేశాడు. పొటెన్షియల్లీ అంటే ఏంటి, బీజాలు ఉన్నాయి కానీ నువ్వు ప్రయత్నించాలి నువ్వు అని. కానీ ప్రతి ఒక్క మహానుభావుడు కూడా చెప్పేది ఏంటి అంటే, మేమెవరమో కారణ జన్మలం కాదు, కేవలం మాకు విశ్వాసము శ్రద్ధ ఉన్నాయి కనుక, వాటిని పాటించాం కనుక మేము ఇంతవాళ్ళు అయ్యాము, మీరు కూడా పాటించండి ఇంతవాళ్ళు అవుతారు. నేను లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి రోజుల్లో మా కాలేజీలో ఉన్నటువంటి ఒక తెలుగు మేడం ప్రహ్లాద చరిత్ర మీద పిహెచ్డి చేసింది. నేను సైన్స్ లెక్చరర్ అయినా కూడా నాకు ఈ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకుని ఆవిడప్పుడప్పుడు డిస్కస్ చేయడానికి నా దగ్గరికి వచ్చేది. ఆవిడ రీసెర్చ్ టాపిక్ ఏంటి అంటే మెయిన్గా ప్రహ్లాద చరిత్ర, ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర డైవర్షన్, ముఖ్యంగా ఆవిడ యొక్క టాపిక్ ఏంటి అంటే జయ విజయుల చరిత్ర. అందులో ముఖ్యంగా ఏంటి, ఈ శత్రువులుగా శత్రువులుగా భగవంతుని ఏంటి, వైరభావంతో భగవంతుణ్ణి జారటం ఎలా అని మాస్టర్ మూడే ఎగ్జాంపుల్స్ దొరుకుతున్నాయి మాకు వైరభావంతో చేరేది. ఒకటి ఎవరు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు. రెండవది రావణ కుంభకర్ణుడు. మూడోది ఇంకా లేవా వైరభావంలో అని అడిగింది. అమ్మ అది ఇప్పుడు చెప్పటం చాలా కష్టం. వైరభావంతో మూడు జన్మలు తప్ప నాలుగో జన్మలో నువ్వు వెళ్ళలేవు, అది ఒక ఆధ్యాత్మిక రహస్యం. అంతేత వైరభావం నీకు మూడు జన్మలే ఉదాహరణ దొరుకుతాయి తప్ప అంతకంటే ఎక్కువ ఉదాహరణలు దొరకవు, అసంభవం. అది ఎలా మాస్టారు మీరు అడగొచ్చు, అది ఎలా మాస్టారని వచ్చిన పెద్ద ప్రాబ్లం ఎలా అవుతుంది అంటే, ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ 8వ క్లాస్ చదువుతున్నటువంటి కుర్రాడు అడిగితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. వాడికి ఏం చెప్పాలి, ముందు నువ్వు ఎంఎస్సీ ఫిజిక్స్ చదువునాయా, అంతవరకు వచ్చాక ఆ తర్వాత అర్థమవుతే అర్థమవుతుంది, అర్థమవుతే అర్థం కాకపోవచ్చు కూడా. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చాలా మంది ప్రొఫెసర్స్కి ఇప్పుడు అర్థం కాదు. అంతే, ఇది గుర్తుంచుకోండి, వైరభావముతో భగవత్ సాన్నిధ్యాన్ని మూడు జన్మల్లోనే చేరుకోగలము. చేరుకోలేకపోయామనుకోండి అది అయిపోయింది, అక్కడ ఫినిష్, ఇంకా అసంభవం, ఇంకా వెళ్తాం. సరే, ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఒక ఆవిడ ఒకసారి ఆవిడ వచ్చింది. చాలా బాగా పాడుతుంది ఆవిడ, పాడుతూ ఆ మాస్టరు హిరణ్యకశిపుడు ఎంత దుష్టుడు, నారాయణ నారాయణ శ్రీమన్ నారాయణ అని కీర్తన చేస్తున్నటువంటి ప్రహ్లాదుని ఆపేసి చదువు 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 అని బాధ పెట్టాడు. నీ కొడుకు ఏం చేస్తున్నాడమ్మా అన్న, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ చదవటం లేదు, నేను వాడిని ఏంటంటే రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించాను. ఓ పంచి అమ్మ నా దగ్గర పంపించు, నారాయణ మంత్రం ఉపదేశం చేస్తాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, వాడికి తిండి అది నేను చూసుకుంటాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. నారాయణ నారాయణ మంత్రోపదేశం, ఇంజనీర్ అయిపోయాక, పెళ్లి అయిపోయాక, పిల్లలు పుట్టాక, ముసలాళ్ళు అయిపోయాక, పిల్లలు గెంటేశాక ఇంట్లోంచి అప్పుడు చేసుకోవాలి కదా, నువ్వేం తక్కువ అమ్మా హిరణ్యకశిపుడు కంటే అన్నారు. ఇతరుల్ని ఏదో గొప్పగా మీరు జాలి చూపించేయద్దు, మీరేం చేస్తున్నారో చూసుకోండి, మీ ఆచరణ ఎలా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమైందా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఇంతమంది మహనీయులు, ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు, మన పూర్వజన్మము రాబోయేటటువంటి జన్మము మనది కాదు, ప్రపంచాన్ని కూడా తెలిసినటువంటి వ్యక్తులు అందరూ కూడా ముత్తకంఠంతో, మీరందరూ కూడా ఆత్మలే, మీరందరూ కూడా సిద్ధ పురుషులే, మీరందరికీ కూడా సర్వజ్ఞత్వము సర్వవ్యాపకత్వము సర్వసమర్థత పొందే హక్కు ఉన్నది అని గొంతుకు చించుకుని ఆరుస్తూ ఉంటే ఒక్కడు అది నేర్చుకోవటానికి ప్రయత్నించటం లేదు. ఏదైనా అంటే ఏమంటాడు, నాకు అది నేర్చుకునే హక్కు లేదు అంటాడు. హక్కు నిర్ణయించవలసింది నువ్వా, ఎగ్జామినరా, నీకు దేంట్లో సీట్ ఇవ్వాలి అనేది నువ్వనుకుంటే నువ్వు ఎప్పుడు చెప్పేస్తావు నాకు అక్కడ ఆ సీట్ ఇచ్చేయండి అండి, ఈ సీట్ ఇచ్చేయండి అని. అలా ఏం అవటం లేదు కదా, సీట్ ఇచ్చాలని ఎవరు నిర్ణయిస్తాడు, నీ యొక్క ఎబిలిటీస్ కూలంకషంగా తెలుసుకున్నటువంటి వ్యక్తికి తెలుసు నీకు ఏది ఇవ్వాలో. మన ఋషులు మహర్షులు ఈ కాలంలో అరవింద ఘోష్, మహాయోగి అరవిందులు, మాస్టర్ సివివి, బ్లాబెట్స్కి రమణ మహర్షి, జిల్లేడుకుడి అమ్మ, రామకృష్ణ పరమహంస, శారదా మాత, ఇంకా పేర్లు కావాలా మీకు, లిస్ట్ కావాల్సినంత లిస్ట్ ఉంది. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, మీరందరూ కూడా సర్వజ్ఞత్వము సర్వసమర్థత సర్వవ్యాపత్వం పొందగలిగటానికి అర్హులే. అంటే టీచర్ మీకు చెప్పినా కూడా మీరు వినరన్నమాట, దానికి అవడం చేస్తుంది. దానికి మీ వయస్సుతో నిమిత్తం లేదు, మీరు ముసలాళ్ళ, కాటికి తాలు జాతులున్నారా, లేకపోతే ఇంకా ఏముందండి ముఖ పచ్చలాని బిడ్డలా, ఇంకా ఏం చెప్తున్నారు మన వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడైనా మొదలెట్టేవయ్యా సాధనలు. భారతీయులమైనటువంటి మనము ఆ ఫండమెంటల్స్ మర్చిపోయాం. అసలు తల్లి గర్భంలోనే మనము ఈ ఆధ్యాత్మిక సాధనకు బీజారోపణ చేయగలం. మనం మన మొత్తం ఆధ్యాత్మిక సాధనకి 16 సంస్కారాల ఆధారంగా సంస్కరింపబడటం, జీవన జీవించేటటువంటి కళకి శ్రద్ధ విశ్వాసంతో పాటు ఇంకో రెండు ఉండాలని చెప్తూ చెప్తున్నానండి. ఒకటి ఆత్మవిశ్వాసము, రెండవది మనల్ని మనము కడిగి వేసుకోవటం, మనల్ని మనం పరిష్కరించుకోవటం, మనల్ని మనము ప్యూరిఫై చేసుకోవటం. ఆ విషయంలో చెప్తున్నాను ఇదంతా కూడా. ఆత్మవిశ్వాసం ఎందుకు? ఇంతమంది మహనీయులు గొప్పవాడివిరా అని చెప్తూ ఉంటే నీకెందుకు ఇంకా అపనమ్మకం? నాకు అది అర్హత ఉందా లేదా, నేను చేయగలనా లేదా, ఈ అపనమ్మకం ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చింది? చెయ్యాలని లేదు కదా, చెయ్యాలని లేకపోతే చెయ్యాలని లేదని. ఈ ఆత్మవిశ్వాసంతో మనం మొదలెడతాం ఈ క్లాసెస్. జీవన్ దేవత సాధన ఏ దాంతో మొదలెడుతున్నామనో మనమందరము కూడా ఆ అద్భుతమైనటువంటి ఆత్మ యొక్క అంశాలనే. ఒక వెబ్సైట్ ఉంది, newthoughtbook.com. ఆ వెబ్సైట్ మీరు వీలవుతే చూడండి. మాకు వెబ్సైట్ లేదండి అంటే చూడము అనకండి. మీకు వెబ్సైట్ లేకపోతే మీకు దరిదాపుల్లో గ్యారంటీగా వెబ్సైట్ సెంటర్ ఉంటుంది. లేకపోతే మీ పిల్లవాడికో మీ పిల్లవాడి స్నేహితుల దగ్గర వెబ్సైట్ ఓపెన్ చేయగలిగేటువంటి కంప్యూటర్ అది ఉంటుంది గ్యారంటీగా. నేను చూడను అంటే ఇంకా నేనేం చేయలేను. అందులో newthoughtbooks.com అనేటటువంటి వాటిలో పిపి క్వింబే అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర మీకు దొరుకుతుంది. పిపి క్వింబే అతను ఇలాంటి ఒక రెండు హాల్స్లో అతని దగ్గరికి వచ్చినటువంటి కుంటి వాళ్ళు వదిలేసినటువంటి ఏమంటారు అది పూత కదా క్లచర్. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆయన చేయి పెట్టేవాడు, కాలు వచ్చేసేది. చావు బతుకుల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా వీడికి స్కోప్ ఏమీ లేదు. పూర్వకాలంలో టీబీ వచ్చిందంటే ఈనాడు క్యాన్సర్ వచ్చినట్టే. అలాంటివి ఎన్ని వందల కేసెస్ ఆయన చేతుల ద్వారా నయమయ్యాయి తక్షణం, మళ్ళీ ఎప్పుడో కాదు. అతను అడిగారు, ఇంతకీ బాబు నువ్వు ఇంత వాడివి ఎలా అయ్యావు అని. రహస్యం ఏమీ లేదు, నేను ఒక టీబీ పేషెంట్నే ఒకప్పుడు. పూర్వకాలంలో టీబీ వచ్చిందంటే అవుట్, 1830 ఆ ప్రాంతాల్లో. ఒకరోజు నేను గుర్రబండిలో వెళ్తున్నాను, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతుంది గుర్రబండి, కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ క్షణంలో ఒక విచిత్రమైనటువంటి మార్పు నా జీవితంలో వచ్చింది. దాన్ని 12 పాటు నేను సాధన చేశాను, ఈ శక్తిని పొందాను. అని సావు బతుకుల మధ్య ఉన్నటువంటి క్షయరోగ పీడితులైనటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక చిన్న మార్పు చెప్పుకుంటే ఈనాడు ఆయన గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆత్మవిశ్వాసం గురించి చెప్తున్నాను. ఆ ధైర్యం తెచ్చుకోండి మీరు. మేమేం చేస్తామండి, మాకు చదువు రాదండి, మాకు టైం లేదండి, మేము పెద్దవాళ్ళం అయిపోయానండి, మేము చిన్నవాళ్ళం అయిపోయానండి, వద్దు. ఆ ఆత్మవిశ్వాసం మీకు ఆధారభూతం అవ్వాలి. ఐ కెన్ బికమ్ అని నువ్వు చెప్పక్కర్లే, ఆ ఋషులు చెప్తున్నారు యూ కెన్ బికమ్ అని. ఘోషెత్తుతున్నారు వాళ్ళు, బాబు ఈ విద్య నేర్చుకోండి, భారతదేశం సర్వనాశనం అయిపోతుంది. అంటే మన వాళ్ళు ఎంత ప్రయోజకులో చూడండి. ఎవరైనా ఏదైనా చేయటం మొదలెట్టారనుకోండి, అది కలుగుతారు, నువ్వు చేయకూడదు, వీడికి పెద్ద ఏదో వచ్చి ఇచ్చినట్టు. వీడికి ఓ అంటే ధమ్ రాదు అసలు. ఆధ్యాత్మిక సాధనలో ఓ ఆసనం కరెక్ట్గా వేయలేదు, ప్రాణాయామ నియమాలు చేతగావు, ఓ మంత్రాన్ని స్పష్టంగా పలకలేడు. చేస్తున్న వాళ్ళకి ఏం చేస్తాం? ఈ చేసేవాళ్ళు అంతకంటే గొప్పవాళ్ళు, వీళ్ళు ఎలాగో మానేయాలని కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు పెద్ద హుషారుతో బయలుదేరతారు, బయలుదేరేసాక బయట ఎవడో ఒకడు కనిపిస్తాడు, చేయకూడదండి. సిగరెట్ తాగేవాడికి ఉన్నటువంటి ధైర్యం మీకు లేదు. ఒరే తాగుతే చస్తావరా అని చెప్పినా వాడు తాగుతున్నాడు సిగ్గు లేకుండా, వాడు ఆరోగ్యం పాడైపోతున్నాడు. అంటే ఓ సిగరెట్ తాగేవాడికి ఉన్నటువంటి సంకల్పం మీకు లేదు మంచి పని చేయటానికి, వాడికి ఆ రథం పని చేయటానికి సంకల్పం ఉంది. ఎవరు మీకంటే మీకంటే బలవంతులు అర్థమవుతుంది కదా. మనం ఎంత బ్యాక్బోన్లెస్ క్రియేట్ చేస్తామో, నపుంసకులు. ఓ మంచి పని చేయటానికి పెర్మిషన్ కావాలా మీకు? తాగుడు తాగటానికి, సిగరెట్ తాగటానికి పెర్మిషన్ అక్కర్లేదా? బయటపడటానికి చెప్తున్నాను, మన మూర్ఖత్వం నుంచి మీరు బయటపడండి. ఇంకోళ్ళు ఎవరో చెప్తారు అని మానేయకండి. మహర్షులు ఋషులు అద్భుతమైనటువంటి సాధన సంపన్నులైనటువంటి వ్యక్తులు చెప్తూ ఉంటే ఏ సాధన లేనటువంటి, ఏమీ తెలియనటువంటి వ్యక్తులు. మళ్ళీ ఆధ్యాత్మిక యొక్క దౌర్భాగ్యం అదే. ఇక్కడ ప్రతి ఒక్కడూ నోరు విప్పేవాడే, ప్రతి ఒక్కడూ మాట్లాడేవాడే. నేను క్లాస్ అయిపోగానే నన్ను 100 మంది ప్రశ్నలు వేస్తారు. నేను ఒకటే జవాబు చెప్తాను, ఏమయ్యా నీకు ప్రశ్నలు వేయడానికి ఏ హక్కు ఉన్నది? నువ్వు ఏ సాధనలు చేశావు, ఎన్ని సంవత్సరాలు సాధనలు చేశావు అది ముందు చెప్పు నాకు. సాధనలు చేస్తే నీకు అనుమానాలు రావు, నీకు తెలిసిపోతుంది ఋషులు చెప్పిందంతా కరెక్టే అని. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఈ జీవన సాధన, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి మొదటి అడ్డంకులు మీరే. మీరే అడ్డు తగులుకుంటారు మీ యొక్క ఉన్నతికి. అది మీకు అర్థమైపోతే ఆత్మవిశ్వాసం మీకు వచ్చేస్తే చాలు. ఐ కెన్ బికమ్, నేను అవ్వగలను. నువ్వు విశ్వసించక్కర్లే దాంట్లో. ఋషుల యొక్క మాటను విశ్వసించు, మహానుభావుల యొక్క మాటను విశ్వసించు. ఆ మహానుభావుల యొక్క మాటని నువ్వు ఎప్పుడైతే విశ్వసించగలుగుతావు, వాళ్ళు చెప్పినట్టు మనం ఎప్పుడైతే నడుచుకోవటానికి ఒప్పుకుంటామో, ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డూ ఆర్ డై, నేను ఇలా జీవించి తీరుతాను అనేటటువంటి ఒక కఠోరమైనటువంటి గట్టి నిర్ణయం మనం తీసుకోగలుగుతామో, ఆ ఆత్మవిశ్వాసం వస్తుందో, అప్పుడు రెండో చరణానికి మనం రెడీ అవుతాం. రెండో చరణం ఏంటంటే ఆత్మ పరిష్కారము, సెల్ఫ్ ప్యూరిఫికేషన్. ఈ స్టెప్స్ చాలా స్పష్టంగా గుర్తుంచుకోండి. గుర్తుంచుకునే కాదు, మననం చేసుకోండి, మీరు డిస్కస్ చేసుకోండి. మీరు మొన్న ఒక ఇంట్లో వెళ్ళాను నేను అమలాపురంలో, కార్యసిద్ధి హనుమాన్ అనేటటువంటి సకల కార్యసిద్ధి హనుమానుని 24 అడుగుల ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వెళ్ళాను నేను. దానికి ప్రతిష్ఠకి ముందు రోజు సహస్రకుండ యజ్ఞం జరిగింది. హనుమత్ మంత్రాన్ని 1,25,00,000 హనుమత్ మంత్రాన్ని. ఆ రోజు రాత్రి నేను ఒక ఇంట్లో ఉన్నా, చాలా తీవ్రంగా డిస్కస్ చేసేసుకుంటున్నాను నలుగురు. కొంచెం దూరంలో ఉన్నాను నేను, చాలా తీవ్రంగా డిస్కస్ చేసుకుంటున్నారు. సరే యజ్ఞం చేసి వచ్చాం మేము, రెండో రోజు ప్రతిష్ట ఉంది, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకాస్త దగ్గరికి వెళ్ళా, దగ్గరికి వెళ్తే టీవీ సీరియల్ పేరు మర్చిపోయాను. ఆ టీవీ సీరియల్లో అప్పుడే టీవీ సీరియల్ ముగించారు. తరువాయి భాగం ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది. రేపు ఆ తరువాయి భాగంలో ఏమొస్తుంది అని డిస్కస్ చేసుకుంటున్నాను. ఏమొస్తుంది? ఎందుకు చెప్పాను? ఆ డిస్కషన్స్ చేసుకున్నా ఈ డిస్కషన్స్ కూడా చేసుకోండి. మాస్టర్ ఇది చెప్పారు, ఆధ్యాత్మికత అంటే జీవించే కళ. ఆ జీవించే కళకి రెండున్నాయి, విశ్వాసము, శ్రద్ధ. విశ్వాసము అంటే మహర్షులు చెప్పింది నమ్మటం, శ్రద్ధ అంటే ఎంతవరకు ఆచరిస్తాం, చచ్చేంత వరకు. డూ ఆర్ డై. చచ్చేంత వరకు ఆచరిస్తాను అనేటటువంటి వాడికే రిజల్ట్స్ వస్తాయి తప్ప, కష్ట చాలా నొప్పిగా ఉంది ఇవాళ మానేద్దామండి. కానీ నాకు చాలా మంది సాధకులు తెలుసు నా కుటుంబంలోనే, నీరసంగా ఉంది మానేద్దాం అనుకున్న వాళ్ళు జపాలు కూర్చుంటారు, జపం అయిపోయిన తర్వాత ఎంత ఉత్సాహంగా ఉందో అని చెప్తారు వాళ్ళు. మొదట్లో చేయాలని ఉండదు, కానీ మీరు ఎప్పుడైతే చేయటం మొదలు పెడతారు ఉత్సాహం వస్తుంది. అలాగే రాకపోయినా చేయాలి, అది గుర్తుంచుకోండి. శ్రద్ధ అంటే అది. శ్రద్ధ తర్వాత ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం తర్వాత ఆత్మ పరిష్కారం కావాలి. క్లియర్? మొత్తము వే ఆఫ్ లైఫ్, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ ఆత్మ పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది. మిగతా అంతా కూడా ఒక అవగాహనకి చెప్పాను, కానీ మొత్తము ఆధ్యాత్మిక సాధన కానీ మొత్తము విద్య నేర్చుకునేటటువంటి టెక్నాలజీ కానీ ఆత్మ పరిష్కారం మీద ఆధారపడి ఉంటుంది. సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సెల్ఫ్ ప్యూరిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ అనేటటువంటి దాన్ని పతంజలి మహర్షి 7 చరణాలుగా చెప్పాడు. 8వది రిజల్ట్. ఆ 7 చరణాలు ప్లస్ 8 కలిపి దాన్ని మనం అష్టాంగ యోగ విధానము అంటాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇక్కడ యమ నియమాలు అనేటటువంటి దాన్ని కాస్త జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేటం. ఈ యమ నియమాలలో మీరు అనుకునేటటువంటి ఆధ్యాత్మికత ఏమీ లేదు. యమ నియమాలు భగవంతుడికి సంబంధించినవి కాదు. యమము అంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ సొసైటీ. సొసైటీలో బతికేటటువంటి కళను 5 యమములుగా గుర్తించాడు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇట్ వన్ సెల్ఫ్, నీతో నీవు జీవించేటటువంటి విధానాన్ని నియమము అంటారు. ఇది గుర్తుంచుకోండి. యమ నియమాలు లేనిదే యోగ సాధన లేదు, ఆధ్యాత్మిక సాధన లేదు, ఆత్మ పరిష్కారము లేదు. కానీ యమ నియమాలు అనేసరికల్లా మీరేమనుకుంటారు అంటే, మేము ఏదైనా ఒక దీక్ష తీసుకుని ఒక గురువు దగ్గరికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని బొట్టు కాటికలు ఏదో గడ్డం గీయించుకోవటాలు, గడ్డాలు పెంచుకోవటాలు, గుడ్డు గీయించుకోవటాలు, ఈ మధ్యలో ఏం కావు. ఇవంతా గుడ్డు గీయించుకుంటే స్పిరిచువలిజం వచ్చేస్తే ఏముంది? భౌతిక జగత్తులో కాదు రావాల్సినటువంటి మార్పు, నువ్వు జీవించే విధానంలో మార్పు రావాలి. జీవించే విధానంలో మార్పు ఎలాగొస్తుంది? మొట్టమొదట నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే హౌ టు లివ్ ఇన్ ది సొసైటీ. సొసైటీలో మనం ఎలా బతకాలి? స్పిరిచువలిజం గురించి మనం మర్చిపోదాం. మనం సొసైటీలో మనం ఎలా బతకాలి? ఇండియా నుంచి ఒక 10-15 ఏళ్ళ కిందట ఒక క్లబ్ తరఫు నుంచి కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఇండియాలో ఉన్నటువంటి 5 చాలా డబ్బున్నటువంటి వాళ్ళు జపాన్ వెళ్ళారు కల్చరల్ హెరిటేజ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కింద. అందులో ఒక వ్యక్తి జపాన్ యొక్క ఒక సూపర్ మార్కెట్లో చెంచాలు దొంగలిస్తూ పట్టుబడ్డాడు. రియల్లీ జరిగినటువంటి సంఘటన. చెప్పిన సంఘటన అర్థమైంది కదా? దేనికి వెళ్ళారు మన వాళ్ళు? కల్చర్ ఎక్స్చేంజ్. ఎవరు వెళ్ళారు? ఇండియన్స్ వెళ్ళారులే, డబ్బున్న వాళ్ళు, కోటీశ్వరులు వాళ్ళు. వాడు ఏం చేస్తూ పట్టుబడ్డాడు? మన కల్చర్ ఏమైంది? అంచేత ఒకడు ఎవడైనా మన ఇంటికి వస్తే మనం జాగ్రత్తగా ఉండకపోతే ఏమవుతాయి? జేబులో డబ్బులు, వంటిట్లో సామాన్లు పోతాయి. అందుకే వాడి ఇంటికి రానిస్తామా మనం? అంచేత మొట్టమొదట సొసైటీలో నేర్చుకోవాల్సినటువంటి కండిషన్ ఏంటి? అస్థేయము. నువ్వు దొంగవే అని తెలిస్తే ఎవడు మిమ్మల్ని ఇంటికి రానివాడు కదా. అంతేత అధ్యేయము అనేటటువంటి ఆ కాన్సెప్ట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ వే హౌ యూ షుడ్ లివ్ ఇన్ ది సొసైటీ. సొసైటీలో మీరు జీవించదలుచుకుంటే మొట్టమొదటి మీ మీద ఏం ముద్ర ఉండాలి అంటే, బాబు మీరు ఇంటికి వస్తే ఏం పర్వాలేదు, ఒకవేళ ఇంటికి వచ్చినా మనకి ఏదైనా పని ఉంటే బాబు నువ్వు ఇంట్లో కూర్చో మేము పని చూసుకొస్తాం అనాలి. కానీ వీడి ఇంటికి వచ్చాడంటే క్లియర్గా అర్థమైందా? అంతే తర్వాత ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఇండివిజువల్ డిపెండబుల్ విత్ ఇండివిజువల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నవాడి మీద అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంతేత మనము ఎవరి మనకి మన మీద ఇతరులకి కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మనలో ఉండవలసినటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటి? అస్థేయం. రెండోది పొందిలే, ఇదేదో మీ ఇంట్లో ఇది చాలా బాగుందండి, ఇది నేను తీసుకుపోతాను అని ఎవడైనా వచ్చినప్పుడల్లా అంటూ ఉంటాడు అండి. మరి మళ్ళా రాణిస్తామను నిన్న ఒకటింట్లో నేను భోజనానికి వెళ్ళా, టేబుల్ మీద అంతా వడ్డించారు. అష్టలక్ష్మి వెండి చెంబు ఉంది, అష్టలక్ష్మిని వేసినటువంటిది, ఇది బాగుంది అన్నాడు ఒక ఆయన నాతో భోజనం చేస్తూ. నేను నిన్నది వడ్డించాను. అదేంటి బాగుంది అంటే నువ్వు విన్నావు అన్నా, నీకు తెలియదు మాట్లాడు బాగుంది అన్నాక తీసుకుపోతాడు అని చేత నేను ఒప్పుకోనది, నేను ఇవ్వనని చెప్పాను అంది. ఇదే లక్షణం, ఇది అపరిగ్రహం. అస్తే దొంగతనం అంటే చెప్పకుండా తీసుకుపోవటం. అపరిగ్రహం అంటే ఏంటి? మనది కాని వస్తువ దూరంగా ఉంటుంది. ఈ అపరిగ్రహం యొక్క పరాకాష్ఠ రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో కనిపిస్తుంది మనకి. ఇది పరాకాష్ఠ అన్నమాట. రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు దానికి సుమారు ఒక 200 గజాల దూరంలో హోమియోపతి డాక్టర్ ఒక గాల్డెన్లో నేను చెప్తూ ఉండేవాడు. రామకృష్ణ పరమహంసకి కొంచెం ఇండైజెషన్ ఎక్కువ, మాట్లాడుతూ ఉంటే కడుపు కాస్త అడ్డదిగా అవుతూ ఉండేది, ఆయన మందులు వేస్తూ ఉండేవాడు. డోసులు చెప్తాను కదా, 2 మాత్రలు ప్రతి 3 గంటలకే 5 రోజుల పాటు వేసుకో. అలాగే ఆ హోమియోపతి డాక్టర్ కూడా రామకృష్ణ పరమహంసకి పొద్దున్న డోసు సాయంత్రం డోసు వేసుకోమని చెప్పాడు. సరే 2 డోసులు ఆయన ఇచ్చాడు, వేసుకున్నాడు. 2 రోజులు ఆయన రాలేదు దక్షిణేశ్వర్, ఈయనే వెళ్ళేది డోసు వేసుకున్నాడు. మరి సాయంత్రం డోసు ఏం చేయాలి? సాయంత్రం డోసు మళ్ళా మీరేమొస్తారండి పెద్దవాళ్ళు కదా, నేను కట్టిచ్చేస్తాను అన్నాడు రామకృష్ణ పరమహంస. తన ఏమంటారు దీన్ని పక్కన పెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. ఎప్పుడు అక్కడే ఉండేవాడు, 100 గజాల దూరంలో ఉంది, లోపల గార్డెన్ ఉంది, గార్డెన్లో ఇల్లు ఉంది. బయటకు వచ్చాక ఈయనకి దారి కనిపించటం మానేసింది. ఈయనకి రామకృష్ణ పరమహంసకి దారి కనిపించలే, ఎటు వెళ్ళాలో తెలియలే, దిగ్భ్రాంతి అయిపోయాడు, దిశానిహీనుడు అయిపోయాడు, 6 గంటలు తిరుగుతున్నాడు, ఎటు వెళ్ళాలో తెలియటం లేదు. చాలా అమాయకుడు రామకృష్ణ పరమహంస, అంటే నాకు తెలియటం లేదని కూడా తెలియలేదు ఆయనకి దారి. తిరుగుతూ ఉంటే పేషెంట్స్ అందరినీ కూడా పంపించేశాక కాంపౌండర్ బయటకు వచ్చి, ఏంటి స్వామి మీరు ఇంకా ఇక్కడే తిరుగుతున్నారు, దారి తెలియదు. అదేంటండి దారి తెలియకపోవటం మీకు? రోజు వచ్చి వెళ్ళే దారి కదా, 100 గజాలే కదా అన్నాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస అమ్మని అడిగాడు, ఏంటమ్మా నన్ను ఇలా ఏడిపిస్తున్నావని? ఏం నాయన సాయంత్రం మందు ఇప్పుడే జేబులో పెట్టుకుంటావా నువ్వు? తిస్పారిస్తాడు. దారి కనిపించింది, అపరిగ్రహం యొక్క పరాకాష్ఠ. మనం రిటైర్ అయిపోయాక ఏం చేయాలని ఇప్పుడు పెట్టుకుంటాం. రైతా తప్ప నేను అంశం నుంచి మాట్లాడటండి, అపరిగ్రహం అంటే ఏంటో చెప్తున్నానంటే ఏది ఒప్పు ఏది తప్పు అనేది దేశకాల పరిస్థితులు నిర్ణయిస్తాయి. కానీ సొసైటీలో జీవించడానికి నీకు దారి తెలియాలి కదా, నువ్వు ఎటు వెళ్ళాలో తెలియాలి కదా, రామకృష్ణ పరమహంస యొక్క జీవితం మనకి అంత ఆదర్శంగా ఎందుకు నిలుస్తుంది అంటే, సాయంత్రం దానికి నువ్వు ఇప్పుడే మందు పెట్టుకున్నావు కనుక నువ్వు పదభ్రష్టుడు అయిపోయావు. అంత ప్యూరిఫికేషన్ వచ్చింది ఆయనకి. అపరిగ్రహం నాకే అక్కర్లే, ఉన్నది ఆ క్షణానికి చాలు, నెక్స్ట్ మొమెంట్ ఏమవుతుందో నాకు అనవసరం. సొసైటీలో మరి అటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా. ఇంకేత అస్థేయము అపరిగ్రహము ఈ రెండింటికి ఉన్నటువంటి ఆ తేడాన్ని మీరు కాస్త జాగ్రత్తగా గుర్తించుకోండి. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, ఓకే మాస్టర్ మా టీవీలు మా ఫ్రిడ్జులు మా ఇల్లు వదిలేయమంటావా? ఆవిడ చెప్పాడు వదిలేయమని. మీరు అన్ని తలకిందులుగానే అర్థం చేసుకుంటారు. వచ్చిన పెద్ద గొడవ అది. కరెక్ట్గా అర్థం చేసుకోము అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ మనం అందరం పూనామేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అపరిగ్రహము అంటే ఉన్న దాని మీద అటాచ్మెంట్ వద్దు. దానికే గాంధీ గారు ఇంకొక మంచి మాట వాడేది, బిఎట్లకి నీకున్నటువంటి ఆస్తులకు నీకున్నటువంటి వాటికి నువ్వు ట్రస్టీగా ఉండు. నీకు ఏసీలో పడుకునేటటువంటి అర్హత పూర్వజన్మ ప్రారంభం వల్ల వస్తే, ఏసీలో పడుకోగలిగి ఉండి కూడా నేను ఆరు బయట పడుకుంటాను అంటే నువ్వు మూర్ఖుడివి, పరమ మూర్ఖుడివి, మామూలు మూర్ఖుడు కూడా కాదు. కావాలని దుఃఖ పెట్టుకోమని ఎవరు చెప్పటంలే ఆధ్యాత్మిక జగత్తులో. నీకున్న వనరులతో బీ సాటిస్ఫైడ్. ఇప్పుడున్నటువంటి వనరులు నీకు ఎన్నున్నాయో దాంతో ఉండి, నాకు ఇంకా కావాలి అనేటటువంటి కోరిక లేనటువంటి వ్యక్తి సమాజంలో చాలా ఆనందంగా జీవించగలుగుతాడు. కాకపోతే ఏమవుతుంది, మా గురువు గారు ఒక్కరు చెప్తూ ఉండేవారు, ఆయన ప్రతి నెల ఒక ఊళ్ళోకి వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో ఉండటం అలవాటు, మూడు రోజుల పాటు ఉండి ఆ ఊళ్ళో ఉండని వాళ్ళందరికీ ఉపదేశాలు చేసి చెప్పవలసినవి చెప్పి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్తూ ఉండేవాడు. ఒక నెల ఆ ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఎవరి భక్తుడు ఇంట్లో ఆయన ఉంటాడో వాడు చాలా ఆనందంగా, రండి రండి స్వామి మంచి టైంకి వచ్చారు, మీరు వస్తారని నేను నా గృహప్రవేశాన్ని ఆపాను, ఇంకా మీరు కూడా వచ్చేసారు కనుక ఈ కొత్త ఇల్లు కట్టుకున్నాను నేను, డాబా ఇల్లు మీ చేతులతో. సరే గురువు ఆనందించాడు, అమ్మాయ బాగుంది చాలా నీట్గా కట్టుకున్నాం చాలా బాగుంది అని అభినందించాడు. సరే ఊళ్ళో వాళ్ళని బంధుమిత్రులు అందరినీ పిలిచాడు, భోజనాలు అయ్యి మూడు పూట్ల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత గురువు వెళ్ళిపోయాడు. రెండో నెల మామూలుగా వచ్చాడు. మామూలుగా వస్తే బయట వరండాలు చాలా బిగాలుగా కూర్చున్నాడు, గడ్డం పెరిగిపోయింది. భార్యను అడిగాడు గురువు, ఏమయ్యా ఏంటైంది ఇలా, మొన్న కిందటి నెల నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు కదా, వాట్ ఈస్ దిస్? ఏమోనండి నాకు తెలీదు, మీరు వెళ్ళిన నాలుగైదు రోజుల తర్వాత ఆయనలో సడన్ గా ఈ మార్పు వచ్చింది. సడన్ గా మార్పు వచ్చిందా అని వెళ్ళి అడిగాడు. ఏమయ్యా అంటే వేరు పెట్టి ఇలా చెప్పింది, నోటి మాట రావట్లే, ఏంటి ఇంత నిరసించిపోయాడు వీడంటే పల్లెటూరు కదా, మధ్యన ఒక దారి అడ్డంగా ఉంది, ఇలా చూపిస్తున్నాడు, దారి చూస్తున్నాడు, ఏం కనిపించకుండా. సరే ఇలా తర్జన భర్జనలు అంతా అయిపోయిన తర్వాత చివరికి గురువుకి అర్థమైంది ఏంటి అంటే, వీడు ఇల్లు కట్టుకున్న నాలుగో రోజు వాడికి ఎదురుకుండా ఉన్నటువంటి వాడు ఇంకో అంతస్తు వేశాడు వాడి ఇంటి పైన. అది ప్రాబ్లం. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు ఉన్నటువంటి బాధలలో 90% బాధలు ఎదుటివాడికి ఉన్నాయి, నాకు లేవనే బాధలు కాక మిగతావి ఏమైనా ఉన్నాయా? ఒకసారి అనాలిసిస్, నిజమైన బాధలు ఉండవచ్చు నేను కాదంటే, కానీ 90% బాధలు ఎందుకు ఉంటాయంటే మీకు ఎదుటివాడికి ఉన్నది మీకు లేదు. అది అపరిగ్రహం అంటే. అపరిగ్రహం ఉంది, వాళ్ళ దగ్గర ఉంటే మీ సొమ్ము ఏం పోయింది, నీకు అది కావాలని నువ్వు సుఖంగానే జీవిస్తున్నావు కదా. అస్థేయము అపరిగ్రహం. మూడవది చాలా జాగ్రత్తగా ఇది వినండి, ఋషులు చెప్పేటటువంటిది, ముఖ్యంగా జ్వాలాకులు అనేటటువంటి మహర్షి రాసినటువంటి ఒక పుస్తకంలో ఆయన ఏం రాశాడు అంటే, ఫస్ట్ వరల్డ్ వారు సెకండ్ వరల్డ్ వార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలన్నీ కూడా మనిషి యొక్క ప్రారంభ కర్మల వల్ల రావటం లేదు. అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. అసలు యుద్ధాలు అనేవి ఎందుకు జరుగుతాయంట? మనం ప్రారంభం అన్న జరుగుతుంది, ప్రారంభం అన్న జరగటం లేదు. మనిషి వాడిన మాటలలో ఉన్న హింస ఘనీభవించి యుద్ధాలుగా మారుతోంది అన్నాడు. ఇంత స్పష్టంగా మనుషులకి చెప్తా ఉన్నా కూడా మన వాక్కులు మార్చుకోము. చాలా మంది నాకు దగ్గరగా ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల్ని నేను తిడుతూ ఉంటా, అలా మాట్లాడకండి, మీరు ఎలా మాట్లాడతారు, కొట్టేస్తా, నరికేస్తా, నీ బుద్ధి లేదు, హాస్తం అన్నమాట. ప్రకృతిలో ఉన్నటువంటి మనస్సుకి బుద్ధి లేదు, వచ్చిన గొడవది నువ్వు అన్నది వింటుంది అది. సబ్కాన్షియస్ మైండ్కి బుద్ధి లేదు, నువ్వు అన్నమాట వింటుంది అది, అంటే దాన్ని బట్టి రియాక్ట్ అవుతుంది. మీరు ఆలోచించుకోండి, మనం ఎంత హింసాత్మకమైనటువంటి పదాలు హాస్యానికి ఉపయోగిస్తాం. నేను బీఎస్సీ చదువుతున్నటువంటి రోజుల్లో ఇదంతా చదువుతున్నప్పుడు నాకు గుర్తు వస్తూ ఉంటుంది, రిజల్ట్స్ వచ్చే అప్పుడు పేపర్లో పడ్డాయి. ఇప్పుడు ఒక ఇంటర్నెట్లు అవి ఉన్నాయి, కానీ అప్పుడు పేపరేగా. నేను ఇంకా లేచి బయటికి పేపర్లో పడినటువంటి ఆ న్యూస్ కోసం వెళ్తున్నాను. ఒక కుర్రవాడు వెళ్ళి నాతో చెప్పాడు, నాకు ఇష్టం నీ నెంబర్ లేదు. నెంబర్ లేదంటే అర్థం ఏంటి? ఫెయిల్ అయిపోయాను, మాట్లాడకుండా ఇంటి లోపలికి వచ్చాను, పడుకున్నాను. మా అమ్మని మరి ఇవాళ రిజల్ట్స్ వస్తాయన్నావు, నువ్వు వెళ్ళలేదంటే నాకు వెళ్ళాలని లేదు, పడుకోవాలని ఉంది. ఈ లోపల ఇంకోడు వచ్చాడు, ఇక్కడ మరాఠీ అతను ఉండేవాడు. పాప మాట్లాడుకునేవండి, చాలా అర్జెంట్ ఫోన్ కాల్ అయింది ప్రైమ్ మినిస్టర్ నుంచి. ఫోన్ కాలేనా? ఫోనేనా? మాట్లాడుకునేవండి మరి. చెప్పండి సార్, ఏమన్నారు ప్రైమ్ మినిస్టర్ గారు? నేను చెప్పాను లోపలికి వచ్చినప్పుడు ఫోన్ కాల్ తొప్పుకోను, మీరంత గొప్పవాళ్ళు అయితే నా క్లాస్కి రావక్కర్లేదు, ఐఎమ్ వెరీ ఫ్రాంక్. మరాఠీ అతను ఉండేవాడు, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి వస్తూ ఉండేవాడు, పేరు నాకు గుర్తులేదు. అతను వచ్చి చెప్పాడు పాస్ అయ్యాడని. ఇప్పుడు ఒకడేమో ఏం చెప్పాడు, ఇంకోడేమో పాస్ అయ్యాడు. ఇప్పుడు నేను ఎవడి మాట నమ్మాలి? అంటే ఆ రెండో స్నేహితుడు ఫెయిల్ అయ్యాను అని చెప్పిన స్నేహితుడు హాస్యానికి అన్నానండి. కెన్ యూ బిలీవ్ ఇట్? మనము అలాంటి హాస్యాలు ఎన్ని చేస్తున్నామో అర్థం చేసుకోండి. అవన్నీ తప్పు, అవంతా కూడా తిరిగి 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 ఇంత పెద్ద బండర ఏమి నెత్తి మీద పడుతుంది, అది హామ్లెస్నెస్, అహింస. మనోవాక్కాయ కర్మలలో కూడా మీకు అహింస లేకపోతే, హిరణ్యకశ్యపుడు లాంటి శక్తి సంపన్నుడు నీకు హాని చేయలేడు నువ్వు అహింస పాటిస్తే. ప్రహ్లాదుడు ఏం చేయగలిగాడు? పాముల చేతి కరిపించాడు, ఏనుగుల చేతి తొక్కించాడు, కొండరాత్రులు కిందకి పడించాడు, ఏం జరగలేదు కదా. కారణం ఏంటి? ఎవరికి హింసించలే ఆయన మనసులో కూడా ఒక్కసారి కూడా, నాన్న నాకేంటి బాధ, నువ్వు నా తండ్రివి కదా. అలానే నారాయణతో కూడా మరపెట్టుకోలేదు, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాను. అహింస యొక్క పరాకాష్ఠది కేవలం అహింసని పాటించి ఒక వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చాడు అన్నది కూడా మీకు తెలుసు కదా. యుద్ధం చేయలేదు కదా, ఆ యుద్ధం చేయకుండా మనకి ఇది ప్రాప్తించడం వల్లే మనం ఇలాంటి నిర్వీర్యులుగా ఉన్నామేమో అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. మన వాళ్ళు కూడా రక్తాన్ని చిందించుండి మన తాత ముత్తాతల నెత్తులు ప్రవహించి ఆ జ్ఞాపకం మన నెత్తుల్లో ఉండి ఉంటే మన భారతదేశాన్ని ఒక తల్లిగా గుర్తించి ఉండేవాళ్ళమేమో. సరే, అది వేరే విషయం. అహింస కరెక్ట్ గా అహింస కనుక నువ్వు పాటిస్తే, ఒక దేశానికే స్వాతంత్రం ఒక వ్యక్తి తేగలిగితే, సమాజం సమాజమే అహింసను పాటిస్తే ఏమవుతుందో. ఇంకా యమనియమాలు అనేటటువంటివి ఆధ్యాత్మిక సంబంధించినవి కానే కావు, మీ నిత్య జీవితానికి సంబంధించినవి. అస్తేయము, అపరిగ్రహము, అహింస, ఇవి మూడు మనం ప్రయత్నపూర్వకంగా చేయవలసినవి. అస్తేయము మనం కంట్రోల్ చేసుకోవాలి, అపరిగ్రహము మనం కంట్రోల్ చేసుకోవాలి, అహింస మనం కంట్రోల్ చేసుకుని కోపం వస్తున్నా కూడా. మీరు ఇంకోటి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అని చాలా మంది అడుగుతారు, మనసులో కోపం వస్తే మనసులో హింస జరిగితే ఏమీ అవ్వదు, నువ్వు ఎవరినైనా భౌతికంగా హత్య చేస్తే నీకు శిక్ష పడుతుంది తప్ప మనసులో నువ్వు ఎంతమందినైనా చంపే నీకేం అవ్వదు, అవునా కాదా? మానసికమైనటువంటి హింస అంత కష్టంగా, అంటే మానసికంగా ఇతరుల్ని హింస పెట్టేది చాలా ప్రమాదం. చెప్పిన తేడా అర్థమవుతుందా? నేను చాలా మంది ఏం అడుగుతారు అంటే, మరి మాస్టర్ లోపల నాకు కట్టెక్ చేసింది అనుకోండి, మా అత్త మీదో మా నాన్న మీదో మా ఆఫీసర్ మీదో, మరి నాకు మానసికంగా కోపం వచ్చేసింది కదా, మరి దాని ప్రభావం ఏమవుతుంది ఏమవుతుంది అని గుర్తుంచుకోండి. ఉదాహరణ ఏంటి, అథారిటీ ఏంటి, విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు యొక్క యజ్ఞాన్ని రాక్షసులు నాశనం చేస్తూనే ఉన్నారు కదా, మరి అతని కోపం వచ్చే ఉంటుంది కదా, లేకపోతే రాముణ్ణి తీసుకురావటానికి రాడు కదా, కానీ పైకి ఏమీ మాట్లాడలేదు కనుక రాక్షసులకు ఏ హాని కలగలేదు. అంచేత వాక్కికమైనటువంటి అహింసకి మీరు ప్రాముఖ్యత ఇవ్వండి, కానీ మీరు వాచికమైనటువంటి మాటలతో భౌతికంగా కాకుండా మానసికంగా ఇతరుని వేదనకు గురి చేశారనుకోండి, అది చాలా ప్రమాదకరమైనది. జాగ్రత్త. ఇది ఎందుకే నేను ఒక క్లాసు చాలు మీ జీవితాలు మారిపోవటానికి అంటున్న, తర్వాత మీరు ఈ క్లాసులకు రాలేదనుకోండి ఏం పర్వాలే, మీకు మొదటిది విషయం అర్థమైపోయింది కదా, ఆధ్యాత్మికత అంటే జీవించే విధానం, ఎలాగా శ్రద్ధ విశ్వాసము, విశ్వాసం అంటే ఏమిటి తెలుసుకుంట, శ్రద్ధ అంటే ఏంటి తెలిసింది ఆచరించుట, ఎంతవరకు ఆచరించుట ఫలితము వచ్చేంత వరకు అయినా ఆచరించాలి, లేకపోతే చచ్చిపోవాలి, డూ ఆర్ డై. ఇంకా మధ్యలో దానికి, దీనికి మళ్ళా ఏం చెప్పాను, రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఆత్మవిశ్వాసము ఆత్మ పరిష్కారము. ఆత్మవిశ్వాసానికి నేనేం చెప్పాను, ఋషుల కంటే కూడా మన భూత భవిష్యత్ వర్తమానాలు తెలియనటువంటి తెలిసినటువంటి వ్యక్తులు ఉండరు కనుక, ఆ మహర్షులు మన మానవ జన్మ చాలా గొప్పది, ఈ మానవ జన్మ ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా భగవద్ంశ సంభూతుడే, ప్రతి వ్యక్తి కూడా సర్వజ్ఞుడు సర్వసమర్థుడు సర్వవ్యాపకుడు అవగలుగుతాడు కనుక దాని మీద విశ్వాసం ఉంచుకోండి. మరి విశ్వాసం ఉంచుకున్నాకేం చేయాలి, ఆచరణలోకి రావాలి, శ్రద్ధ అంటే అదే కదా. ఆ ఆచరణకి నేను సూత్రాలు చెప్తున్నాను మీకు. మొదటిది హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ, సొసైటీలో మీరు ఎలా బతకాలి. అస్తేయము, ప్రతిరోజు కూడా ఈ లిట్మస్ టెస్ట్ మీరు వేసుకోండి, మీది కానిది మీరు ఏదైనా ముట్టుకుంటున్నారా, యోగశాస్త్రంలో ఒక కథ చెప్తారు, ఒక ముసలి దంపతులు వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. వానప్రస్థాశ్రమం అంటే ఇంకా సమాజాన్ని వదిలేశారు కానీ సన్యాసం తీసుకోలేదు, వానప్రస్థాశ్రమానికి అడవిలో ఒక గుడిసె వేసుకుని జీవిస్తున్నారు, అక్కర్లేదమ్మా గుడిసె వేసుకుని జీవిస్తున్నారు భర్త భార్య. రోజు వాళ్ళిద్దరూ బయటకెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున ఆ పక్కన ఉన్నటువంటి ఫలాలు కందమూలాలు తీసుకుని ఇంటికి వచ్చి కడుక్కుని తింటూ ఉండేవారు, సాధనలు చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు భర్త ముందు వచ్చేస్తున్నాడు, భార్య వెనకాతలు వస్తుంది, మలుపు తిరిగాడు, ఎదురుకుండా బంగారు నాణ్యాల సంచి కనిపించింది. అమ్మో మా ఆవిడ చూస్తే దీని మీద ఆశ పడుతుందేమో అని ఆయన ఏం చేస్తున్నాడు, గబగబ ఆ బంగారం మీద, బంగారు నాళం మీద మట్టి పోసేస్తున్నాడు. ఈ లోపల ఆవిడ రాణి వచ్చింది. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, బంగారు నాణేలన్నాయి, మట్టి మీద మట్టి ఎందుకు పోస్తున్నావు, బుద్ధి ఉందా అని ఇద్దరు వెళ్ళిపోయారు. ఉదాహరణ అర్థమైందా, మనది కానిది మట్టిగా కనిపించాలి, అంతే తప్ప డబ్బుని మట్టిగా చూడక్కర్లే. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి, మీ డబ్బు మీదే, ఆ డబ్బు మీద వ్యామోహం పోగొట్టుకోకర్లే, ఆ డబ్బును ఉపయోగించుకోవటం మానక్కర్లే. ఇతరుల దగ్గర ఉన్నటువంటి డబ్బు, నేను చాలాసార్లు మా వాళ్ళకి ఉదాహరణ ఇస్తాను, లాటరీ టికెట్ కొని లక్షలు వచ్చినటువంటి వాడు, ఇదిగో ఫలానా లక్షాధికారి, వాడు లాటరీ టికెట్ కొట్టడం వల్ల లక్షాధికారి అయ్యాడు అని మీరు ఎవరినైనా చూపించగలరా? ఎప్పుడైనా పేపర్లో విన్నారా మీరు? వన్ సింగిల్ ఇండివిజువల్ సీట్స్ టేక్స్ $25 కోట్ల రకరకాల లాటరీలు వస్తున్నాయి, కానీ లాటరీ డబ్బులతో సుఖంగా లక్షాధికారిగా జీవిస్తున్న ఒక వ్యక్తినైనా మీరు ఎప్పుడైనా విన్నారా, చూశారా? ఎందుకు? నువ్వు పెట్టింది రూపాయిగా, నీకు అందులో హక్కు ఎంత ఉంది? మిగతా వాళ్ళదంతా దండుకు నువ్వు తినేద్దామంటే గవర్నమెంట్ రూల్స్, సమాజం యొక్క రూల్స్ ఉపయోగించుకుంటాయి, కానీ జీవితం యొక్క రూల్స్, జీవన జీనేకి కళ అని నేను ఎందుకు చెప్పానంటే ఆ రూల్స్ నువ్వు మార్చలేవు. అది ఒప్పుకోదు. నీ స్వశక్తితో నీకు వచ్చినటువంటి డబ్బే నీకు ఉపయోగపడుతుంది తప్ప, నీ స్వశక్తితో వచ్చినటువంటి డబ్బునే నువ్వు అనుభవించగలవు తప్ప, మిగతా వచ్చినటువంటి డబ్బుతో నువ్వు అనుభవిస్తున్నాను అనేటటువంటి ఒక భ్రమ ఎందుకుంటోంది అంటే, అనేక మంది అలాగే జీవిస్తున్నప్పుడు అది అలాగే జీవించటం కరెక్ట్ ఏమో అనే భ్రమకి లోనే మనం జీవిస్తున్నాం. తర్వాత తర్వాత ఆ భ్రమలు పోతాయి. అస్తేయం, నీది తప్ప మిగతా విషయాల మీద చేయబెట్టకు. అపరిగ్రహము, బాగుంది అని నువ్వు అంతే, ఎవడైనా సరే నువ్వు అది తీసుకో అన్నాడంటే తీసుకోకు. ఒక విషయాన్ని, ఒక వస్తువుని బాగుంది అంటల్లో తప్పు లేదు, కానీ నీకు బాగుంది కనుక, ఆ వస్తువు ఎవరిదో వాడు నీకు ఇచ్చేస్తున్నాడు కనుక నేను తీసుకోవచ్చు అని మాత్రం అనుకోకండి. అదేంటది? అపరిగ్రహం. ఇంకోటి ఏం చెప్పాను అపరిగ్రహంలో, సాధ్యమైనంత వరకు కూడా ఏ రోజుకు ఆ రోజు జీవించడానికి ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు. ఈనాటి దేశకాల పరిస్థితుల్లో రామకృష్ణ పరమహంస లాంటి అపరిగ్రహాన్ని మనము అపరిగ్రహం తర్వాత ఏం చెప్పాను నేను, ఇది గుర్తుంచుకోండి, ఇది ఆచరించటం మొదలెట్టండి. మొదటి రోజు చేయలేం, రెండో రోజు చేయలేం, మూడో రోజు చేయలేం, ఈ జన్మలో చేయలేం, కొన్ని పై జన్మలో అయినా చేస్తున్నాం. ఆపొద్దు, మేము చేయలేము అని ఆపొద్దు. మనిషి చిన్నపిల్లవాడు నడక నేర్చుకుంటూ ఉంటే పడుతూ ఉంటాడు, అయ్యో పడిపోతావురా, నడవద్దు అన్నాం అనుకోండి, ఏమవుతుంది? నడక రాదు. అంచేత నేను చేయలేము అని దయచేసి మానకండి, ఆ ధైర్యం తెచ్చుకోండి. ఇంచేత రెండు విషయాలు చెప్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు, నహి కళ్యాణ కృత్కచ్చిత్ దుర్గతి తాతగచ్చతి, మంచి పని చేసేటటువంటి వాడికి చెడ్డ ఫలితాలు రావు. చాలా జాగ్రత్తగా ఈ నియమాన్ని అర్థం చేసుకోండి. మంచి చేస్తే చెడు ఎదురవుతోంది మాస్టారు అంటారు చాలా మంది. నువ్వు మంచి చేయటంలే, మంచి చేస్తే చెడు ఎందుకు ఎదురవుతుంది? ఎదురవ్వదు. మామిడి శంక నాటితే మామిడి పళ్ళే వస్తాయి తప్ప ఇంకో పళ్ళేం రావు. మనం ఆ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ మర్చిపోయాం నేచర్లో, నాటు కోసుకో. అంతేత నీకు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నువ్వు నాటుకున్నవే తప్ప పక్కవాడి వల్ల రావటం లేదు. ఇది ఎప్పుడైతే అర్థమైపోతుందో అపరిగ్రహం నీకు అర్థమైపోతుంది. నీకేటటువంటి వస్తువు ఖచ్చితంగా నీకే చేరుకుంటుంది, నీది కాని వస్తువు ఖచ్చితంగా పోతుంది, నువ్వు దాన్ని అనుభవించలేవు అనేటటువంటి మానసిక స్థితి అపరిగ్రహం. అస్తేయము, అపరిగ్రహము. మూడోది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వరల్డ్ వార్స్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి మన సమాజంలో మనకి నచ్చని అనేక పరిస్థితులకి కారణము మీ వాక్కులే. వర్షం కురవటం లేదు మాస్టర్ అంటారు, వర్షం కురిస్తే ఏమంటారు మీరు? వ్యధ వర్షం. నువ్వేమో వ్యధ వర్షం అనొచ్చు, కానీ అది మాత్రం కురవాలా? మనిషికి ఉన్నపాటి బుద్ధి దానికి ఉండదు. నువ్వు ఎవడైనా వస్తే తిడితే వాడు మళ్ళీ వస్తాడా మీ ఇంటికి? కారణం అంటే వెరీ సింపుల్. తర్వాత ఎంత ఏడిస్తే వెళ్ళాను, వాక్శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా ఉండటము అయింది. మరి వాడంటున్నాడు కదా మాస్టర్, మళ్ళీ మొదటికి వచ్చింది బండి. ఆత్మవిశ్వాసము, ఆత్మ పరిష్కారము, నువ్వు డెవలప్ కా పక్కవాడితో నీకేం సంబంధం? వాక్ దౌ ఎలోన్, ఒంటరిగా. ఇందులో మీకు 10 మంది మీకు సహాయపడరు. ఎవరికి వాళ్ళు ఆ ఒంటరి పోరాటం సాగించవలసినదే. ఇవి మనం చేయవలసినటువంటి పనులు. అస్థేయము, అపరిగ్రహము, అహింస, రెండు ప్రకృతి చేస్తుంది. బ్రహ్మచర్యము, సత్యము, ఇవి మనం చేసేది కాదు. బ్రహ్మచర్యము కానీ సత్యము కానీ ప్రకృతి వల్ల జరుగుతుంది. ప్రకృతి వల్ల ఎప్పుడైతే నువ్వు సవ్యంగా ప్రకృతిలో హౌ టు లివ్ విత్ ద సొసైటీ అనేటటువంటి మూడు కరెక్ట్ గా చేస్తావో, అస్థేయము, అపరిగ్రహము, అహింస అన్నది ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, సహజంగానే నీకు సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. అది నీలోంచి ఆవిర్భవిస్తుంది. అందుకే అహింసను అంతగా పాటించేటటువంటి మహాత్మా గాంధీ ఏం చెప్పాడో తెలుసా? తన ఆటోబయోగ్రఫీకి పేరు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటే అర్థం తెలుస్తుందా మీకేంటో? సత్యముతో నా ప్రయోగాలు, సత్యముతో నా ప్రయోగాలు అనేది వేటి ఆధారంగా చేశాడు? అహింస. అహింసను అంతగా పాటించిన అతను అస్థేయము, అపరిగ్రహము కూడా పాటించి ఉంటాడుగా. అంతేత అహింస, అస్థేయము, అపరిగ్రహము పాటించడం వల్ల సత్యము యొక్క రూపురేఖలు ఎలా మారుతాయి అన్నది క్రమక్రమంగా మీకు అర్థమవుతుంది. అంతేత మీకు ఇంకాస్త ఆ విషయాన్ని అర్థం అవ్వాలి అంటే ఈ మూడు పుస్తకాలు సరిపోదు. ఇప్పుడు ఏం పుస్తకం చదవాలి మీరు? మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, మహాత్మా గాంధీ రాసినటువంటి ఆ పుస్తకాన్ని మీరు చదివితే మీకు దాన్ని ఎలా పాటించాడో ఆయన మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే సత్యం అంటే ఏంటో అర్థమవుతుందో అప్పుడు మొట్టమొదటిసారిగా బ్రహ్మచర్యము అంటే ఏమిటో అర్థమవుతుంది. బ్రహ్మచర్యము అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ సోషల్ వే ఆఫ్ లివింగ్. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇందాక నేను చెప్పినటువంటి 5 యమములు ఎట్టి పరిస్థితుల్లో ఆధ్యాత్మీయత గురించి సంబంధించినవి కావు అని మీకు అర్థమయ్యాయి కదా. మీకు సొసైటీలో ఒక విలువ ఉన్నటువంటి వ్యక్తిగా బతకాలి అంటే, సొసైటీలో మీకు ఒక గుర్తింపు రావాలి అని కావాలి అనుకుంటే ఈ 5 మీరు పాటించాల్సిందే. ఈ 5 3 మనము ప్రయత్నపూర్వకంగా చేయాలి, మనస్సును నిగ్రహించుకోవాలి. అస్థేయము, అపరిగ్రహము, అహింస, ఇది మీకు మిల్లిమిల్లిగా సత్యము బ్రహ్మచర్యము అంటే ఏంటో తెలుగుతుంది. ఇవి అంతా కూడా ఈ పుస్తకంలోని మొదటి 5 చాప్టర్స్ లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. ఆయన జీవించి దాన్ని అది ఎలా మీరు ఆచరించాలో అనేటటువంటివి మొదటి 5 అధ్యాయాల్లో చెప్పబడి ఉన్నాయి. ఇంత నేను మీకు చెప్పింది అర్థమైంది కదా. ఈ 3 పుస్తకాలు మీరు కొనుక్కోండి, చదవండి. చదివిన తర్వాత అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న తర్వాత ఆచరించండి. ఆచరణ చాలా ముఖ్యం. ఎంత గొప్ప మాటలు చెప్పినా, ఎంత గొప్పగా మనం అనుకున్నా ఆచరణ లేకపోతే మాత్రము రిజల్ట్ రాదు. జై గురుదేవ్. కాసేపు కళ్ళు మూసుకుని అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దానికంటే ముందు 24 సార్లు గాయత్రి చేసుకుందాం. ఇంకేంటే ఎలాగో మీరు ఇంటికి వెళ్ళాక చేస్తారు అని నాకు నమ్మకం లేదు. అంతేత ఇక్కడే మిమ్మల్ని బలవంతంగా కూర్చోపెట్టి చేయించేస్తే చేసుకున్నప్పుడు తన్మయత్వం చెందండి. మంత్రశక్తి నీలో దిగాలి అంటే లీనమైపోండి అందులో, తన్మయత్వం కోసం ప్రయత్నం చేయండి.
ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియా
ధీమహి ధియా యో నః ప్రచోదయాత్.
ధీమహి ధియో నః ప్రచోదయా.
ధీమహి ధియో నః
మొదట్లోనే నేను చెప్పాను, నేను ఒక సంవత్సరం పాటు మొత్తము ఆంధ్రప్రదేశ్లో, వీలవుతే మొత్తం భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక జీవితము జీవించాలి అనేటటువంటి ఒక తుఫానును సృష్టించడానికి నేను సంకల్పించుకున్నాను. దాంట్లో భాగంగా ఈ క్లాసులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా కొన్ని సూచనలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. లెక్చర్ విన్నంత మాత్రాన లాభం ఉండదు, దానికి కావలసినటువంటి పుస్తకాలు చదవాలి మీరు. దానికి ఈ మూడు పుస్తకాలు నేను చెప్పాను నేను. దాంతోపాటు ఇది ఉచితంగా ఇస్తారు అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు ఇస్తారో ఎవరో. 10 రూపీసా? 3 తీసుకుంటే ఉచితంగా ఇస్తారా? పోనీ ఇచ్చి చూడండి. లాభం లేక 3 కొంటే 1 ఫ్రీ అని వీళ్ళు ఒప్పుకోవటం లేదు, దానికి కూడా కాస్ట్ ఉంది కదా, అది చూసుకోండి. అది నేను ట్రై చేసే అప్పటికి వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటాయి కనుక. అమ్మా సినిమాలు చూడటంలే, తినే అంటున్నా. అంతే, ఈ పుస్తకాలు ఖచ్చితంగా కొనుక్కోండి. కొనుక్కున్నాక ఇంట్లో పెట్టుకోకండి, చదవండి. ముఖ్యంగా నేనేం చెప్పాను, ఇవాళ నేను చెప్పినవన్నీ కూడా ఈ పుస్తకంలోని మొదటి 5 అధ్యాయాలు. 2వది ఒకటి గుర్తుంచుకోండి, మనం ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా దుర్యోధనుడు ఒక మాట మనం ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటాం, జానాని ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం అంటే ఏంటో నాకు తెలుసు, తెలియక కాదు, నాకు దాని మీద ప్రవృత్తి లేదు, చేయాలని అనిపించదు. తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ నచమేమి వృత్తి, అందులోంచి నేను బయటపడలేకుండా ఉన్నాను. దీనికి బయటపడటానికి మన మానసిక స్థితి కరెక్ట్ అవ్వటానికి గాయత్రి మంత్రం చాలా మంచిది అని చెప్తారు. ఉన్నా ఇంకా ఉన్నాయని రెడీ చేయి. ఇప్పుడు నిన్న వాటిల్లో డూ ఆర్ డై అనేటటువంటి వ్యక్తులు ఎంతమంది తయారయ్యారో చూద్దాం. రేపు 2వ ఫిబ్రవరి 2వ తారీఖున జ్ఞానేశ్వర్ మహారాజ్ పేరు మీద ఎంతమంది విన్నారు? జ్ఞానేశ్వర్ పేరు విన్నారు మీరు? జ్ఞానేశ్వర్ అనేటటువంటి వ్యక్తి గేటి చేత వేద మంత్రాలు చదివించాడు. ఏ రోజు అంటే ఫిబ్రవరి 2వ తారీఖున మాఘ పంచమి నాడు 1275వ సంవత్సరంలో, దాన్ని వసంత పంచమి అని కూడా అంటాం. ఇప్పుడు ఇవ్వద్దమ్మా అడిగిన వాళ్ళకి, ఇక్కడ ఎందుకు పంచడం? అదేంటో చెప్తున్నాను నేను. 1275వ సంవత్సరము వసంత పంచమి నాడు కొంతమంది పండితులు వేదాలు చదవటానికి ఎవరికి అర్హత ఉంది అంటే, ప్రాణికోటికి అందరికీ అర్హత ఉంది అంటే, జ్ఞానేశ్వర మహారాజుని విక్రిస్తూ అవుతే ఈ దున్నపోతు చేత నువ్వు వేద మంత్రాలు పలికించగలవా అన్నాడు. పలికిస్తాను అన్నాడు, పలికించాడు. అదే వసంత పంచమి నాడు ఇంకొక వ్యక్తి జీవితంలో గాయత్రి మంత్రము నాటబడింది, పూజ్య శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు. అదే మళ్ళా 2వ తారీఖున వస్తుంది. అందువల్ల నేను చెప్పినటువంటి ఉదాహరణలో ఉన్నటువంటి తీవ్రత మీకు అర్థమవుతే ఇవి మీరు తీసుకుని కనీసం రోజుకి ఇవాళ నుంచి ఒక మాల గాయత్రి చేయటం మొదలెట్టేయండి. ఆధ్యాత్మిక జీవితంలో మాకు ఇంట్రెస్ట్ ఉంది, నిజంగానే మేము మారదలుచుకున్నాము, మా వల్ల ఈ దైవీ ప్రకాశము అందరికీ అందాలి అంటే కనీసం ఒక మాల, దమ్మున్నటువంటి వాళ్ళు 3,000 పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3,000 రోజుకి ఇవాళ నుంచి చేస్తాము. ఇవాళ కుదరదులేండి, రేపటి నుంచి చేస్తాము. ఇవాళ సాయంత్రం మాత్రం వెయ్యి చేసేస్తాం ఇంటికి వెళ్ళాక, రేపటి నుంచి 3,000 చేస్తాము అనేటటువంటి వాళ్ళకి నా చేతులతో ఈ కాగితం మీకు ఇస్తాను నేను. అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి, మీకు ఈ కాగితం ఇస్తారు. మేమేమి చేయలేమండి, గంట సేపు నేను చాలా అద్భుతంగా చెప్పానని మురిచిపోతే ఇంటికి వెళ్ళిపోతాను. 3,000 చేస్తానన్నవాళ్ళు, దా నీ పేరు చెప్పు, ఇది నింపిస్తు కానీ